right, right from your heart. All things are possible. Only believe.
Amen.
Only believe. Only believe. All things.
Amen.
Possible.
పరలోక తండ్రి, మరి ఒక పర్యాయం టెక్సాస్ నుండి బీమౌంట్ లకు మీరు మమ్మల్ని నడిపించిన తరుణాన్ని బట్టి మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. బాల్కనీల వైపు నేను తేరి చూస్తున్నప్పుడు మేమిక్కడ ఉండినటువంటి సమయాలను, నీవు చేస్తున్న ఘనకార్యాలను మేము గుర్తు చేసుకుంటున్నాము. అలాంటి అనేక మంది ప్రజలు ఈ రాత్రి ఇక్కడ కుడుకుని ఉన్నారన్న మాటని సందేహమే. నీవు వారి దేహాలను ముట్టకుండా ఉండకపోతే వారి రాత్రి ఇక్కడ ఉండేవారు కాదు. అయితే నీవు ముట్టావు, వారు ఇక్కడ ఉన్నారు. అనేక జ్ఞాపకాలు తలలో మెదలుతున్నవి, నిశ్శబ్దములోకి అవి మాతో కలిసి వస్తవి. గంభీరమైన ఆత్మ కురుమరింపుని మా కనుక్కుని మేము ప్రార్థిస్తున్నాము. మమ్మ ఆశీర్వదించండి. ప్రతి సంఘాన్ని, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ప్రభువా, ప్రత్యేకించి ఇక్కడ ఉన్న యవనస్తుడైన సహోదరుడు పెరిగ్రీన్ ను ఆశీర్వదించండి. దీన్ని ముందుంచాలని ముందరి స్థానంలోకి నడుచువాడు ఇతడు. నగర మందల ప్రియమైన ప్రజలు, ప్రజల కొరకు ఈ యవనస్తులు కలిగి ఉన్న భావాన్ని వారు చుచుదురు కాక తన్ను ప్రేమించు వాడిని క్రీస్తునందుకు తాను తెచ్చినటువంటి అతని యొక్క భావాన్ని ప్రజలు చుచుదురు కాక మంచిదని తాను తలంచే ప్రతి పరిచర్యను అతను తీసుకుని వచ్చునకై ప్రయత్నిస్తున్నాడు. వాక్యాన్ని విడతను పరీక్షించినదంతా కూడా మరియు ప్రజలు రక్షించబడాలని అతను ఆశ కలిగి ఉంటున్నాడు. తండ్రి, మా ప్రయత్నాలన్నింటినీ వాటికి సహాయం చేయండి. దేవుని ఘనత కొరకు, మహిమ కొరకు, మమ్మల్ని మేము పరిచర్య కొరకు నీకు అప్పగించుటగా మాకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. మీతో కలిసి మరొకరిని తోడుకుని రమ్మని ప్రతి రాత్రి మీకు జ్ఞప్తి చేస్తున్నాము. ఫోన్ తీసుకోమని, వినమని, ప్రతి సంఘానికి, ప్రతి పాస్టర్ గారికి ఒకరికి తెలియచేయమని జ్ఞప్తి చేస్తున్నాము. అదేమైనప్పటికీ పర్వాలేదు, వారు చిత్త చివరికి మనకు వ్యతిరేకులైనప్పటికీ మీరు వచ్చినప్పుడు మర్యాద పూర్వకంగా బావుగా వచ్చి కూర్చోనండి. మీరు ఇక్కడ ఉన్నందుకు మేము తప్పక హర్షిస్తున్నాము. మీ బైబిల్, మీ పెన్సిల్ తీసుకుని వచ్చి పాఠ్యాంశముగా ఉంచండి. వెళ్లి పరిశోధించి దేవుని వాక్యంతో పరీక్షించి అది సరిగా ఉన్నదో కాదో చూడండి. చూశారా? మీ స్వంత వేదాంతముతో తీసుకురవద్దు. బైబిల్లో ఎలా వ్రాయబడిందో అలాగే చూడండి. చూడండి, మనం ఇలాగ చెప్తుంటాము, దీని అర్థం ఇది, దీని గురించి ఇది నా భావం అంటాం. దేవునికి ఎలాంటి అనువాదకుడు అవసరం లేదు. ఆయన వాక్యానికి ఆయనే అనువాదం చెప్తాడు. గమనించారా? వెలుగు కలుగ అక్కడ దేవుడు పలికాడు. వెలుగు కలిగినది, దానికి మరొక అనువాదం అవసరం లేదు. ఆయన చెప్పిన రీతిగానే అది జరిగినది. కన్య గర్భము ధరించి అని ఆయన పలికాడు, అలాగే కలిగినది. దానికి ఎటువంటి అనువాదం అవసరం లేదు. యుగాన్ని గురించి దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు, అవి జరుగుతున్నవి. ఆయన చెప్పాడు, దానికి ఇలాంటి అనువాదం అవసరం లేదు. దేవుడు చెప్పాడు, ఆయనకు ఆయనే అనువాదం చెప్తాడు. ఇలాంటి మరొక అనువాదం అవసరం లేదని బైబిల్ తెలియజేస్తుంది. దానిని రుజువు చేయడం ద్వారానే దేవుడు తన స్వంత వాక్యానికి అనువాదం చెప్తాడు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం ఆయన వాక్యముని మనం చదువుతుండగా మనం నిలబడదాం. ఎందుకు మీరు నిలబడాలని చెప్తున్నా అంటే అది వాక్యాన్ని ఘనపరచడం అవుతుంది. వాక్యము దేవుడని నేను నమ్ముతాను. ఆది ఎందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారై మన మధ్య నివసించను యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అదే మా సమావేశం యొక్క ముఖ్యాంశము. అందుచేత ఇక్కడున్న ఆయన వాక్యమైన ముద్ర రూపంలో ఉన్న ఆయన్ను మనం చదువుతున్నప్పుడు నిలబడదాము. జెండాకు వాగ్దానం మనం చేసినప్పుడు, మన జెండాలు ఎగలవేయినప్పుడు జెండా గౌరవార్థం నిలబడతాము. జాతి గౌరవార్థం మనం అలాగే చేయాలి. అలాంటప్పుడు దేవుని వాక్యాన్ని చదువునప్పుడు మనం ఎంతగా నిలబడవలసి ఉన్నది? హెబ్రీ 1:1-3 వరకు చదువుదాం.
God who at sundry times and in divers
పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్తునై ఉండి
and upholding all things by the word
తన మాతృగల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి
sat down on the right hand
ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండెను. ప్రార్థించుకుందాము. మన హృదయాలు మన తలలు వచ్చి ఉండగా ఎంతమంది మీలో ప్రార్థనలో జ్ఞప్తించుకోవాలని కోరుతున్నారు? ఈ కుటుంబం ద్వారా ఒక చోట దేవుడు మీ విన్నపమును అనుగ్రహిస్తాడు. చేతులు పైకెత్తండి. ప్రభు మీ హస్తాలు చూస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, నరుడుగా నా నేత్రము చూడగలిగేంత వరకు నిన్నైన హస్తాల గుంపు కనిపిస్తున్నది. వాస్తవంగా సహోదరు గ్రీన్ యొక్క ప్రత్యక్షత నేను రావాలనే ఆశించడం యథార్థమై ఉంటున్నది. తండ్రి, నీ వాగ్దాన ప్రకారంగాను నీ వాక్యానుసారంగాను వారి ఆశ తీర్చండి. మేము వారిని నీకు అప్పజెప్పుచున్నాము. వాక్యానికి అనుకూలంగా మా బ్రతుకులు సరిపోవును గాక. తద్వారా వాక్యం మా యందు శరీరధారి అగును గాక. పరలోకమైన తమ ఖాతాను విశ్వాసం ద్వారా స్వీకరించినట్లుగా ప్రజలకు ఆ వాక్యము దయచేయును కాక. వారు తమ యాత్ర మార్గమందుండగా వారి రోగముల కొరకు పాపముల కొరకు యేసు ఎప్పుడో సిద్ధపరిచాడు. మమ్మిప్పుడు దీవించండి. నీ వాక్యం మాకు బయలుపరచమని నీ కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తున్నాము. అది మా మధ్య శరీరధారి అవును కాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి. సాధ్యమైనంత వరకు అటు ఇటు తిరగవద్దు. అలా ప్రయత్నించండి. నా అర్థం ఏంటంటే 45-50 నిమిషాల వరకు లేవడం, అటు ఇటు వెళ్లవద్దు. మన యొక్క ప్రయత్నం ఏదనగా సత్యమనగా ఏంటో మనం తెలుసుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఒకే ఒక సత్యం ఉన్నది, అదేదనగా బైబిల్. ఒకానొక దినాన దేవుడు లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. అది మనము మేము నమ్ముతున్నాము. శరీరమైన మనము తీర్పు కొరకై ఆయన సన్నిధికి తీసుకుని రాబడతాము. కొన్ని నిమిషాలు నిర్వచించడం కోసము కొంత లేఖన భాగాన్ని కొంత పట్టిక నా యొక్క ఉంచుకున్నాను. గుర్తుంచుకోండి, నేనెక్కడ ఇలా అడిగినట్లయితే ఎవరైనా కథోలిక్ వారు ఉన్నారా అవును అని బహుశా వారు అనవచ్చు. దేవుడు దేని ద్వారా లోకానికి తీర్పు తీర్చును? కథోలిక్ సంఘం ద్వారానే అని అంటారు. నేను తిరిగి ఏ కథోలిక్ సంఘం ద్వారా అని అడిగితే వారు అంగీకరించరు. అనేకమైన ఐశ్వర్యులు ఉన్నవి. ఒకటి రోమన్, ఒకటి గ్రీకు, ఆర్థోడాక్స్ మొదలైనవి మనకు అనేకములు ఉన్నవి. మెథడిస్టులు లేచుబడి ఆయన మెథడిస్టు సంఘం ద్వారానే తీర్పు తీర్చును అని చెప్తారు. అలాగైతే ఇక బాప్టిస్టు వారికి తరుణము లేదు. బాప్టిస్టు వారి ద్వారా తీర్పు తీర్చితే ఇక మెథడిస్టు వారికి తరుణము లేదు. గుర్తుంచుకోండి, వాక్యానికి ఒక వ్యతిరేక భాష్యం పలిగితే ఒకటి అన్ని కాదు, వరుసలోని అన్ని పదాలు కాదు. వాక్యంలోని ఒక పొల్లును అనుమానించితే మరణం, వ్యాధి, దుఃఖం సంప్రాప్తమవుతుంది. ఏదైనా తోటలోని హవ్వ ఒక స్త్రీ వాక్యాన్ని అలా అబద్ధం చేసుకున్న దానికి ఘనంగా ఇదంతా ప్రాప్తించినది. ఆమె ఇష్టపూర్తిగా చేయలేదు కానీ ఆమె మోసపరచబడెను అని బైబిల్ తెలుపుతుంది. వాక్యమును గురించి ఆమె మోసపరచబడెను, తత్ఫలమే ఇదంతా. అందున బట్టి దేవు నేను సంపూర్ణ వాక్యాన్ని దాటి వెనుకకు వెళ్ళకూడదు. సరే, ఆయన అలా చేయడు అని బైబిల్ చెప్తుంది. పెంతెకోస్తు సంఘము ద్వారా, మెథడిస్టు సంఘము ద్వారా, బాప్టిస్టు సంఘము ద్వారా, కథలిక సంఘము ద్వారా దేవుడు లోకానికి తీర్పు తీరుస్తాడని నేను నమ్మను. యేసుక్రీస్తు ద్వారా ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన అలా చెప్పాడు. క్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించను. అదే నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నది. సమస్తము కూడా ఘనమైన నిత్యత్వమై ఉన్నది. నిత్యత్వం అనేది ఆరంభించదు, అంతము కాదు. ఈ గంభీరమైన నిత్యత్వంలో ఒకరు లక్షణాలు ఉన్నవి: తండ్రి ఎవటకు, కుమారుడు ఎవటకు, రక్షకుడు ఎవటకు, స్వస్థత ఇచ్చువాడు ఎవటకు, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నవి. ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ ఆయన లక్షణాలింటికి బయలుపరుచున్నవి. అవును, జగదుత్పత్తికి పూర్వమే మన పేరులు గొర్రెపిల్ల జీవగంధమందున్నవి. మరి వాక్యము దాన్ని సంధించినప్పుడు నిత్య జీవునకు ఏర్పరచబడిన ఎలాంటి వెలుతురున్నప్పటికీ యేసు ఇలా చెప్పాడు, నా తండ్రి వారిని ఆకర్షించదనే గాని ఎవడు నా యొక్కకు రాడు అని. నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొక్కకు వచ్చెదరు. కనుక చూడండి, ఇది వాక్యము, నిరంతరము వాక్యమే, వాక్యమే. ఈ రాత్రి నేను ఈ అంశం మీద మాట్లాడాలని ఆశిస్తున్నాను. చదివిన ఈ పాఠములో ఉండి సందర్భము తీసుకుని మాట్లాడతాను. దేవుడు తన యొక్క గుణ విశేషముల ద్వారా గుర్తించబడును. ప్రతిదీ కూడా వాటి యొక్క గుణ విశేషముల బట్టి మనము గుర్తించగలుగుతాము. జంతువుల జీవితాన్ని మనం గమనిస్తే, పక్షి జీవితాన్ని తీసుకోండి, పసుపు రంగు పక్షిని తీసుకో, అది ఎగురుట, జేబర్డ్, పాల పెట్ట, అవి ఒకే విధంగా కనిపిస్తాయి. ఈ పసుపు రంగు పెట్ట వాటి గుణగణముల ద్వారా అది తన రెక్కలు కిందకు వేలాడదీస్తూ తిరుగుతుంది. అటు తదుపరి పైకి కిందకు ఆడిస్తుంది. అది దాని యొక్క గుణ విశేషణం. అయితే పాల పెట్ట పక్షి మాత్రం తేనెటీగ వలె ఎగురుతుంది. ఆ పెట్టె వస్తున్నప్పుడు నీవు దాన్ని గమనిస్తే ఎగురుడు నీవు కనిపెట్టు, తోక పెట్టె వస్తున్నప్పుడు కనిపెట్టు, వేటగాడిని మీరు వ్యత్యాసముడు మీరు చూస్తారు. జాక్ స్నేప్ ను గమనించండి, విల్సన్ స్నేప్ ను గమనించండి. వాటి గుణ విశేషాలు ఏంటో అవి ఏమై ఉన్నవో తెలియజేస్తాయి. పెద్ద గొర్రె ఆ పర్వత శిఖరా నిలబడి ఉంటుంది. అది వెనుతిరిగి నిలబడినట్లయితే ఆ పెనుగుల వెనుక భాగం తెల్లగా ఉంటుంది, మిగతా భాగం బూడిద వర్ణంగా ఉంటుంది. ఆ గొర్రె యొక్క గుణ విశేషాలని వెనక్కపోతే అది దుప్పి అవుతుంది. గమనించారా? అది ఏదో, అది ఏది కాదో అని పరిశోధించి ఎరగవలనంటే వాటి యొక్క గుణ విశేషాలని ఎరగవలసి ఉండవలను. పలు రకమైన విశేషాలు జంతు జీవితాన్ని బట్టి చెప్పగలము. ఆ తర్వాత మానవ ప్రకృతి దగ్గరికి వద్దాం. పురుషుడు స్త్రీ యొక్క గుణ విశేషాల వ్యత్యాసం, వారిరువురు కూడా మానవులైనప్పటికీ వ్యత్యాసం ఉంటున్నది. అయితే రెండు లైంగిక వర్గము గుణ విశేషాల ద్వారా వారిని మనం పరిశోధించగలము. ఆ రాణి ద్వారా సొలొమోను ముందు పెట్టబడిన కొన్ని పరీక్షలను గురించి కొంతకాలం క్రితం చదువుతూ ఉంటిని, పురుషుల మారిగా వస్త్రాలు ధరించిన కొందరు స్త్రీలు ఆమె వద్ద ఉన్నారు. సొలొమోను కొన్ని పనులు చేయమని నడవమని అడిగాడు. వెంటనే అన్నాడు, వారు స్త్రీలు. చూడండి, వారేమి చేశారో దాన్ని బట్టి అతను చెప్పగలిగాడు. వారి యొక్క గుణ విశేషాలు స్త్రీ లక్షణాలు. దాన్ని గుర్చి ఒకటి ఉంటుంది, నీవు దాన్ని దాచలేవు. అది స్త్రీ, ఎందుకంటే ఆమె గుణగణము ఆమె స్త్రీ అని నిర్ధారణ చేస్తుంది. అది మనుషులు యొక్క కుడి చేయి ఎడమ చేయవలే ఉంటుంది. నేను గమనించు, ఒకటేమో కుడి చేయి సంబంధమైనది, మరొకటి ఎడమ చేయికి సంబంధించినది. వాటి గుణ విశేషణ కనిపెట్టు. అవి ఎడమ చేతికి సంబంధించినవా, కుడి చేతికి వర్తించినవా, నీవు చెప్పగలుగుతావు. గమనించు, అయినప్పటికీ రెండు కూడా చేతులే, రెండు ఒకటేలా కనిపిస్తవి. ఏదైనా ఇక్కడ పడవేస్తారనుకోండి. మత్తయి 24 అధ్యాయంలో యేసు ఇలాగా చెప్పాడు, కరవర దినముల్లో రెండు ఆత్మలు ఒకే విధంగా ఉండి సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సైతము మోసపరుస్తవి. అది ఎడమ చేయి కుడి చేయి ఏ విధంగా కనిపిస్తుందో అలాగా. రెండుకి బొటన వేలు ఉండవి, వ్రేలు ఉన్నవి, గోళ్లు ఉంటవి, చిన్న వేళ్లు, మధ్య వేళ్లు, చుబుడు వేళ్లు, అవన్నీ కూడా వేరువేరుగా ఉన్న వేళ్లు. వెంటనే బొటన వేల ముద్ర ఉన్నవి, ఒకటేమో ఒకవైపు, మరొకటేమో ఇంకోవైపు. బొటన వేల ముద్రలు రెండుకి ఒకే ముద్ర ఒకే వైపు, ప్రతిదీ ఒకేలా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే వ్యత్యాసం ఎదురుగా వాటి గుణ విశేషాలు మాత్రమే, ఒకటి ఎడమ చేయి మరొకటి కుడి చేయి, అదే వ్యత్యాసము. ఆఖరి దినాల్లో ఆత్మలు అలాగే ఉంటవి. అవి దేవుని సంబంధమయ్యా లేక కాదా అని వాటి గుణ విశేషాల బట్టి తెలియబడుతున్నది. ఒకటేమో మంచి మరొకటేమో చెడ్డది. దేవుని యొక్క గుణ విశేషాల బట్టి మాత్రమే నీవు తెలుసుకోగలుగుతావు. భౌతికంగా అది మార్గమందే ఉంటుంది. అంటే కుడి చేతిని కుడి అని, ఎడమ చేతిని తప్పని అలాగే వారి తలకెదురుగా చెప్తాము. అవి వాటి గుణ విశేషాల బట్టి తెలియబడుతున్నవి. వాటి గుణ విశేషాల బట్టి మాత్రమే నీవు తెలుసుకోగలుగుతావు. ఐగుప్తుని వస్తూ ఇశ్రాయలు తమ యాత్ర మార్గమందున్న లాగున దేవుడు ఇశ్రాయలుతో తోడుగా ఉన్నాడు. అక్కడ ఆయన గొప్ప సూచికలను చూపించి వారి కొరకు ఒక ప్రవక్తను పంపించి ఆయన వ్రాసిన వాక్యాన్ని ఆయన గుర్తింపు చేశాడు. ఆయన వారిని బయటకు తెచ్చిన తర్వాత ఆయన గుణ విశేషాలు మనం గమనిద్దాము. ఆయన మోషణి ఎలాగే కలుసుకున్నది, ఆయన చేసిన విషయాలు చూద్దాము. మార్గ మధ్యాహ్న వారు ఇంకొక దేశానికి చేరారు. అది మోయాబు దేశము. మోయాబు గొప్ప దేశం. ఏ కొవ్వు కూడా అది అన్ని దేశము కానే కాదు, అదే లోతు బిడ్డల ద్వారా కలిగిన సంతానం, వారి విశ్వాసులు. ఇప్పుడు రెండు దేశాలను గమనించు. ఒకటేమో గుర్తించబడిన దేశము, ఒకటేమో కేవలము యాత్ర చేయ దేశము. వారు ఆ స్థలానికి రాగా
దిస్ గ్రేట్ నేషన్ ఆఫ్ మోయాబ్ లేస్ రైట్ స్ట్రెయిట్ ఇన్ ద లైన్
వాగ్దానభూమికి వెళ్ళు విధి నిర్వహణ మార్గములో ఈ మోయాబ్ దేశం ఉన్నది. రెండు దేశాలను చూడు, రెండు కూడా ప్రవక్తలనే కలిగి ఉన్నవి. ఒకటి గొప్ప ఉపదేశకుడైన ప్రవక్తని కలిగి ఉన్నది, అతను బిలాము. రెండవ వ్యక్తి మోషే. బిలాము ఇశ్రాయేలును శపించుటకై వస్తున్నాడు. గమనించు, ఇరువురు కూడా నిర్హేతుకంగా మూలాధారమైన వారే. ఈ ప్రవక్త బిలాము అతని ప్రధానులు ఇలా అన్నారు, ఏడు బలిపీఠములా కొరకు కట్టండి అని అన్నాడు. అది తప్పనిసరిగా దేవుడి సంఖ్య. మరియు ప్రతి బలిపీఠం పైన ఒక ఎత్తును పరిశుద్ధార్పణ అర్పించవలను. ఇశ్రాయేలు సమాజంలో అర్పించే అర్పణ అదే. అతను ఇలా చెప్తున్నాడు, ప్రతి బలిపీఠం పైన పొట్టేలును కూడా అర్పించవలని చెప్పుచున్నాడు. క్రీస్తు మొదటి రాకడ గురించి మాట్లాడుట, అక్కడ ఇశ్రాయేలులో కూడా అదే అర్పణ అర్పిస్తున్నారు. ఒకే బలిపీఠము, ఒకే దేవుడు, అయితే ఒకరేది తప్పు మరొకరైతే మంచి చేస్తున్నారు. నీవు తెలపలసిన ఒకే ఒక మార్గమేదనగా వక్తిమునకు అవి మూలాధారముగా వచ్చినప్పటికీ అవి రెండు ఖచ్చితమైనవిగా ఉన్నవి. అయితే ఒకరిని చూడు, అతని యొక్క ప్రణాళికలు తప్పైనవి. తన సోదరునికి దేవుడు అనుగ్రహించిన వాగ్దాన వరుసను అతను తెంపివేస్తున్నాడు. ఇంకో విషయం, ఆ ఒకడు బిలాము మూలమునే ఆధారం చేసుకున్నవాడు, ప్రవక్త అయిన మోషే అయితే దేవుని గుణ విశేష వలన గుర్తించబడినవాడు. అగ్నిస్తంభము అతీతమైన అనగా ప్రకృతము కాని వెలుగు వారిపైన ఉన్నది. గొప్ప స్వస్థతలు వారి ప్రయాణ కాలంలో జరిగినవి. అప్రకృతమైన దేవుడు అతీతమైన గురుతులను చూయించాడు. వాగ్దాన వాక్యమేళ్లే వారు నిలిచి ఉన్నారు. ఆ రెండు దేశాలు ఆరంభమైన ఆ కాలంలోనే దేవుడు అనుగ్రహించాడు ఆ వాగ్దానాన్ని. ఇప్పుడైతే అబ్రహాము ఆశీర్వాదముతో మోషే వాగ్దాన దేశానికి వెళుతున్నాడు. ప్రభు ప్రవక్త అయిన బిలాము కూడా ఇక్కడ నిలబడి ఉన్నాడు. నీవు గుర్తించవలసిన ఒకే ఒక మార్గం, వారి ప్రాథమిక బోధన బట్టి కాక దేవుని గుణ విశేషాల బట్టి నీవు గుర్తిస్తావు. ఇక్కడ ఉన్న ఇశ్రాయేల్ రాజు యొక్క స్వరం లేక శబ్దం వినిపిస్తుంది. ప్రాయశ్చిత్తార్థ బలి కాలి నిర్వహణ దాల్చి ఉన్నది. ఇత్తడి సర్పం, చీల్చబడిన రాయి, దేవుడు వారితో ఉన్నాడు. అప్రకటమైన వెలుగు అయి తన్ను తాను గుర్తించబడుతున్నాడు. వారు సాగుతున్న కొలది వారి రోగములు వ్యాధులు స్వస్థపరుస్తున్నాడు. ఆయన ఉన్నాడని ఆయన గుణ విశేషాలు నిరూపిస్తున్నవి. ఆ యుగానికి ఉన్న వాక్య వరుసలో వారు నిలబడి ఉన్నారు. వారు నివసిస్తున్న ఆ యుగంలో దేవుని గుణ విశేషాలు మోషేతో తన్ను తానుగా ఉన్నాడని గుర్తించబడుతున్నవి. చూడండి, దేవుని యొక్క గుణ విశేషాలు మోషేతో ఉన్నవని గుర్తించబడుతున్నవి. అగ్నిస్తంభము, ప్రాయశ్చిత్తార్థ ప్రక్రియ, అప్రకృతమైన విషయాలు, చీల్చబడిన బండ, ఇంకా ఇతని సర్పము, స్వస్థతలో పలుకుట, అన్నీ దేవుని వాగ్దానమందున్న కార్యనిర్వహణలోనే ఉన్నవి. ఇంకా దేవుని యొక్క గుణ విశేషాలు ప్రకృతి సంబంధమైనవి కావు. దేవుని యొక్క గుణ విశేషాలు అప్రకృతమైనవి, ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన అతీతుడైన వాడు. దేవుని గుణ విశేషాలు వాటికవే బహిర్గతమవుతవి. అవి వరుసలో పడవేసినట్లుగా చేస్తున్నవి, ఎందుకంటే నవీన తలంపులకవి అసంభవమైనవి. వారు అవి అర్థం చేసుకోలేరు. అయినప్పటికీ ఆయన వాగ్దానాన్ని, ఆయన దూరమగ వాడు కాదు. చెప్పాను, అన్ని యుగాలకు దేవుడు తన వాక్యాన్ని పంచిచ్చి ఉన్నాడు. ఉదాహరణగా ఒకటి తీసుకుందాము. మరియ భర్తని యోసేపు ఉన్నాడు. ఈ యవనస్తురాలు అతను ప్రధానము చేసుకున్నాడు. వారికి పెళ్లి జరగాలి. అయితే వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మలామె గర్భము ధరించినది. మనమంతా అది నమ్ముతున్నాము. మనము క్రైస్తవుల మగుడు కొరకై, మనము క్రైస్తవుల మగుడు కొరకై ఇది నమ్మవలసి ఉన్నది. అది బైబుల్. నీకు క్రైస్తవుడు ఒకటికై బైబుల్ లోని ప్రతి మాటను నమ్మాలి. ఎందుకనగా పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నట్లయితే ప్రతి వాక్యాన్ని, ప్రతి వాగ్దానాన్ని ఆమెనుదాలతో విరామం కలుగు చేస్తుంది. ఎందువల్లంటే యోసేపు నీతిమంతుడు, అతను మంచి వ్యక్తి. నిస్సందేహంగా గాబ్రియేలు వచ్చి దర్శించిన సంగతి మరే చెప్పి ఉంటుంది. పరిశుద్ధాత్మ వల్లవే ఎలా గర్భము ధరించినది, కుమారుని గడు కొరకై గర్భము ధరించినది, యేసు అను ఆయన పేరు పెట్టబోతున్నది ఆమె చెప్పి ఉంటుంది. ఆ విషయాలన్నీ యోసేపులకు చెప్పి ఉంటుంది. విశాలమైన ఆమె గోధుమ వన్న కళ్ళల్లోకి యోసేపు చూచి అందులో అమాయకత్వాన్ని అతను గ్రహించగలిగి అతను నమ్మాలని అనుకున్నాడు. తన హృదయపూర్తిగా నమ్మాలనుకున్నాడు. అది అసాధారణమైనప్పటికీ కూడా తన మనస్సులో రహస్యంగా ఆమె విడనాడనుకున్నాడు. ఒక వ్యక్తి ఒక దాని ఎందుకు యథార్థపరుడైతే అది సత్యమే తెలియజేయడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. నీవు యథార్థపరుడు అయితే ఆయన చేయ బద్ధుడై ఉంటాడు. నీవది చూచి దూరమైపోతే నీవు తీర్పు తీర్చబడతావు. నీవు యథార్థపరుడు అయితే సత్యాన్ని చూస్తావు. యోసేపు నీతి మనస్సు గలవాడు. ఇది ఎంతో అసాధారణమైనని చెప్పాడు అతడు. నేటి దినానికి మార్గమదే ఆ ప్రజలు మంచివారు, యోగ్యులు, మంచి ప్రవర్తన గలవారు, ఎంతో మంచి సేవకులు, అనేక మంది బోధకులు మొదలైన వారు మంచివారే. అయితే ఈ దిన వాగ్దాన సంబంధమైన అప్రకృతమైన రుజువు అది ఎంతో అసాధారణమైనది. వారి తూలికలో ఇది విసిరివేస్తారు. ఇది జరిగింది ఎందుకంటే ఇది దేవుని గుణ విశేషాలు ప్రదక్షిణ చేస్తుంది. యేసేపు భర్తని యేసేపు నీతిమంతులయుండి ఆమెను బహాటంగా అవమానపరచగా ఇష్టపడగా అతను నమ్మలేకపోయాడు, ప్రయత్నం చేశాడు. అయితే ఈ సంగతుల గురించి అతను ఆలోచించేస్తుండగా దేవుని అతనితో మాట్లాడాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన కళ్ళలో మాట్లాడాడు. ఆయన వాక్యము ద్వారా ఆయన తన తాను బయలుపరుచుకుంటాడు. అది వాస్తవమేనని చూయిస్తాడు. నీవు యథార్థతతో చూచినట్లయితే, అది దేవుని గుణ విశేషాలను తెలియపరచుకున్నట్లయితే, అయితే ఎప్పుడును ప్రతి సమ్మతి వాగ్దాన వాక్యముతో ఉండును. మరొక విషయం, దేవుని వాక్యము ఎప్పుడును తప్పును సరిచేస్తుంది. నీవు నమ్ముతున్నావా? వాక్యము నిర్ణయిస్తుంది. దేవుడు వాక్యాన్ని రుజువు చేసినట్లయితే అది నిర్ణయించి వేస్తుంది. మనమంతా ఏక మనసు కలిగి ఉందాం. అలా నేను తలుస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోము, ఎందుకంటే కొంతమంది రోగుల కొరకై ప్రార్థించాలి. మనం చూద్దాం, యేసు వాక్యమై ఉండి ఆయన వాక్యమై ఉండేనని బైబిల్ తెలియ చెప్తుంది. మనమంతా అది అంగీకరిస్తాము. ఆయన వాక్యమై ఉండెను. గమనించండి, ఆయన 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికైనా పాఠశాలకు వెళ్ళినట్లుగా సాక్ష్యాధారాలు ఏమీ లేవు. అయితే 12 సంవత్సరాల బాలుడు ఎంతో ఉన్నతమైన వాడిగా ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు మరియా యోసేపులు ఆలయానికి వెళ్లారు. ఆరాధన చేయడం కొరకై పస్కా పండుగకు వెళ్లారు. వారు అక్కడ ఉన్నప్పుడు పస్కా అయిన తర్వాత ఇంటికి తిరిగి బయలుదేరారు. 3 దినాలు ప్రయాణం చేశారు. యేసు వారికి ఎక్కడా కనిపించలేదు. 3 దినాలు ఆయన కొరకై వెతికిన తర్వాత చివరికి ఆయన కనుగొన్నారు. దేవాలయంలో దేవుని వాక్యాన్ని గుర్చి పెద్దలతో వాదిస్తుండగా ఆయన కనుగొన్నారు. ఇప్పుడు మీరు మరియను గుర్చి వినండి. ఆమెను దేవతనిగా అంగీకరిస్తున్న ప్రజలు చూడండి, ఆదిలో స్త్రీ మోసపరచబడింది. గమనించండి, ఇక్కడ ఈమె గమనించండి. మీరు ఎప్పుడు గమనించకపోతే ఇది గమనించు. ఆమె చెప్తుంది, నీ తండ్రి నేను కన్నీళ్లతో వెతుకుతున్నాము. గమనించండి, ఆమె సాక్ష్యం ఇచ్చిన ఆ యాజకుల తండ్రి ఆమె సాక్ష్యాన్ని ఖండించి వేసినది. ఆమె చెప్పినది అశుద్ధాత్మల్ని గర్భము ధరించిందని. మరి ఇక్కడ యోసేపు ఆయన తండ్రి అని చెప్తుంది. గమనించండి, ఆ ఘడియకు వాక్యమై ఉన్న 12 సంవత్సరాల బాలుడు, ఆ కాలానికి ఆయన వాగ్దానం చేయమైన వాక్యమై ఉన్న అభిషిక్తుడైన మెస్సయ్య ఆయన చెప్పినది ఏందో గమనించు. నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని మీకు తెలియదా? వాక్యము తప్పిదాన్ని సరిచేస్తుంది. గమనించండి, అప్రకృతులైన 12 సంవత్సరాల బాలుడు యేసు చెప్పినది ఏదో అది ఆయన అర్థం చేసుకున్నాడని నేను అనుకోవలేదు. అయితే ఆయన వాక్యమై ఉండెను. వాక్యము తప్పును సరిచేస్తుంది. గమనించండి, ఆయన తల్లిని ఆయన సరిచేశాడు. అలాగే చెప్పినందుకు ఆమెను గద్దించాడు. అది ఆయన తండ్రి పడైతే ఆయన తన తండ్రితోనే ఉంటూ ఉంటాడు. యేసేపు ఆయన తండ్రి అయినట్లయితే, అయితే గమనించు, ఆమె గగ్గోలు పెడుతూ తబ్బిబులవుతూ హవమారిగా ప్రభావితమై ఆమె చెప్తుంది, నేను నీ తండ్రి కన్నీటితో నిన్ను వెతుకుతున్నాము. ఆయన చెప్పాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా? చూడండి, వాక్యము ఏ విధంగా క్రమపరుస్తుందో, తప్పునది సరిచేస్తున్నది. యేసును శోధించిన కొరకై ప్రయత్నించినప్పుడు సాతాను ఒక తప్పు చేశాడు. అయితే ఆయన తన వాక్యము చేతనే తిరిగి వచ్చి ఆ వాక్యము చేతనే వాడిని ఓడించాడు. బైబిల్ ఇలా తెలియజేస్తుంది, దేవుడు పూర్వకాలంలో నానా సమయంలోనూ నానా విధములుగాను ఆయనకు ఆయనే తన ప్రవక్తలకు బయలుపరుచుకున్నాడు. ఆయన మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. చూడండి, తనకు తానుగా ఆయన గుణ విశేషములను చూపించడం ద్వారా మనుష్యునికి బయలుపరుచుకుంటాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రవక్తలు వారి దర్శనాలు దేవుని గుణ విశేషణ ప్రవక్తల దర్శనం ద్వారా బయలుపరుచుకున్నాడు. ఏ మనుషుడు కూడా దర్శనం తెలియచేయలేడు. అది తెలియచేయటకు వేరే మార్గము లేదు. అది అప్రకృతమైనది. ఏమై ఉంటుందో, ఏమి కానుందో, ఏమై ఉన్నదో అదే నీవు చూచినై ఉంటున్నది. మనుషుడు పంపి విషయాలు తెలియచేయుట అది దేవుని యొక్క పద్ధతి ఉన్నది. ప్రతి రాత్రి, ఈ రాత్రి మాత్రమే కాదు, ప్రతి సమయంలోనూ జరగని సంగతులు తెలియచేయబడుట. అతను చెప్పిన ప్రతిదీ కూడా ప్రభుతో ఏకపిస్తుంది, ప్రభు వాక్యంతో ఉండి ఉంటుంది. దీన్ని బట్టి పిలుపును, కృపావరములను మారు మనసు లేకుండా ఉంటున్నది. నీ కళ్ళు నీలి వర్ణముతో ఉంటే వాటిని గోధుమ వర్ణంగా చేయలేవు. నీవు 4 అడుగులే ఉంటే 6 అడుగులుగా నేను చేసుకునలేవు. ఎవడు చింతించడం ద్వారా తన ఎత్తును మూడే పొగు చేసుకునగలడు? మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప చేతనే ఉన్నాము. పిలుపును కృపావరములను మారు మనసు లేకుండా కలుగును. ప్రవక్తలు ప్రవక్తలుగానే జన్మించారు. మోషే సుందరుడైన శిశువుగా జన్మించాడు. జగత్తు పురాణి వేగమునిపై యేసు దేవుని కుమారుడు. అది దేవుని గుణలక్షణము. ఆయన జన్మించగమునకు యిర్మీయా 712 సంవత్సరాల క్రితం జన్మించాడు. అతడి ఒక స్వరము కాదు, క్షమించండి, అతను జనాంగాలకు ప్రవక్తగా నిర్ణయించబడినవాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ఠించబడి దేశమునకు ప్రవక్తగా నిర్ణయించబడినవాడు. అతడు బాప్తిస్మిచ్చే యోహాను. నేనేమనుకుంటున్నాను, అతడు 712 సంవత్సరాల మునుపు అరణ్యములో కేకవే ఒక శబ్దముగా ఉండెను. ఇది దేవుని యొక్క నిర్ణయము. ఆయన ఒక మనిషిని పంపును. ఆ యుగానికి సంబంధించిన వాక్యములు అతను తీసుకుంటాడు. ఆ యుగానికి సంబంధించిన వాక్యాలని నమ్మకముందు ఆయన తన గుణ విశేషాల బట్టి తనను బయలుపరుచుకుంటాడు. గమనించండి, జ్ఞానము ద్వారాను దర్శనము ద్వారాను ఆయన బయలుపరుచుకుంటాడు. జరగబోతున్న విషయాల గురించి ఆయన చెప్పాడు, అవి అలాగే జరగలేమే. దేవుడు చెప్పాడు, అది అలా జరిగినప్పుడు వేదనే అతడు ఆ వాక్యానికి అనువాదమని నీవు నమ్ముతావు. ఎందుకంటే దేవుని వాక్యం ఈ మనిషి యొద్దకు వచ్చినది. అతని యోగ్యత పరిచయాలు అతను దీర్ఘదర్శి అని పాత నిబంధనలో గుర్తించబడుతుంది. కేవలం అది సామాన్యమైనదే. అతని గుణ విశేషాలు అతనిలో తెలియపరచబడి గుర్తించబడుతున్నవి. ఆకారణము చేతనే దేవుడు నానా సమయంలో సంధించుడని బైబిల్ చెప్తుంది. నానా విధములుగాను మన పితరులతో ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడాడు. అయితే ఈ దినములు అంతమంది కుమారుడి ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఆయన మాట్లాడాడు. యోహాను సువార్త 10:37 యేసు ఇలా చెప్పాడు, నేను నా తండ్రి పనుల మీద చేయలేట్లయితే నన్ను నమ్మవద్దని ఆయన చెప్పాడు. చూడండి, నీవు మనుషుడు, నేను నీవు దేవునిగా చేసుకుంటున్నావని వారు అన్నారు. ఆయన చెప్పాడు, నా తండ్రి కార్యములు నేను చేయనట్లయితే నేను నమ్మవద్దని ఆయన అన్నాడు. యోహాను మండుచున్న దీపం వంటి వాడని ఆయన అన్నారు. మీలో కనులు అతని వెలుగులో కొంతకాలం నడవాలని ఆశించింటిది. ఇతడు యోహాను ఇలా చెప్తున్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన లోకములకు వెలుగై ఉన్నాడు. అంటే ఆయనే రుజువు చేయబడి బయలుపరచబడిన శరీరధారి అనే వాక్యమై ఉన్నాడు. ఆయన దేవుడు మనతో ఉన్నాడు. ప్రవక్తలతో దేవుడు ఉన్నాడు. యేసు అలా చెప్పాడు, దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవులని ఆయన చెప్పాడు. నేను దేవుని కుమారుని అని చెప్పినప్పుడు మీరు నన్ను ఎందుకు విమర్శిస్తారు? ఆ హేతువు చేతనే ఎక్కడైతే దేవుని చేత పలుకబడి రుజువు చేయబడిన వాక్యం ఉంటుందో అక్కడ దేవుడు తన గుణ విశేషణ ద్వారా తనకు తాను గుర్తింపు చేసుకుంటూ ఆయన వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు. దానికి మరొక అనువాదం అవసరం లేదు. అది ముందుగానే అనువదించబడి ఉన్నది. అది ఏమయ్యున్నదో అదే రుజువు చేయబడుతున్నది. వెలుగు కలుగుగా అక్కడ చెప్పినప్పుడు వెలుగు ఎలా కలిగినదో అలాగే దాని అర్థం ఏంటి అని నీవు అడగన అవసరం లేదు. అది ఎక్కడున్నదనే అర్థం. దానిని రుజువుపరుస్తుంది. అది ఎప్పుడు జరిగి ఉన్నది? చెప్పాడు, నా తండ్రి క్రియలు నా యందు లేనట్లయితే, ఇంకో రీతిగా చెప్పాలంటే నా తండ్రి గుణ విశేషాలు నా యందు లేకపోతే నన్ను నమ్మవద్దు. నేనెవరై ఉన్నది అవి నా గుణాలను బయలుపరుస్తున్నవి. మీరు నన్ను నమ్మనట్లయితే దేవుడు అనుగ్రహించిన గుర్తింపును నమ్మండి. నా గుణాలు నా యొక్క గుణముల స్థితిని గుర్తుపరచినట్లయితే అలాంటప్పుడు నా వాంగ్మూలాన్ని నమ్మవద్దు. మంచరా, ఈ రాత్రి మీరది అర్థం చేసుకున్నారా? ఎంతమంది అది అవగాహన చేసుకున్నారో చేయొద్దండి. యేసు ఇలాగే చెప్పారు, నేనెవరై ఉన్నది నా గుణములు బయలుపరచకపోయినట్లయితే నమ్మవద్దు. అలాంటప్పుడు నా గుణ లక్షణాల గుర్తింపును నమ్మండి. యోహాను 14:12, నా యందు విశ్వాసముంచిన వాడు, యేసు అలా చెప్పాడు, నేను చేసిన క్రియలను అతను చేయును. చూడండి, నా యందు విశ్వాసముంచిన వాడు ఒక నిజమైన విశ్వాసి. నేను చేసిన క్రియలను చేయును. గమనించండి, ఇంకో రీతికి అలా చెప్పవచ్చు, నా యందు విశ్వాసముంచిన వాడు నా గుణ విశేషాల బట్టి కార్యక్రియల బట్టి గుర్తించబడతాడు. అదే ఆయన చేసినది. ఆయన చెప్పారు, తండ్రి క్రియలు నేను చేయకపోతే అలాంటప్పుడు నన్ను నమ్మవద్దు. తండ్రి ప్రవక్తలతో మాట్లాడాడు, అది వారి గుణ విశేషాలు గుర్తింపులు. అలాగే యేసునందు కూడా నమ్మిన వారికి అదే వాగ్దానము చేయబడినది. ఆయనకు ఎలాంటి గుణ విశేషాలు చేయబడినవో వాని ఎందునగా నమ్మిన వారి ఎందునూ చేయబడును. నా తండ్రి క్రియలు నా ఎందు లేట్లయితే నన్ను నమ్మవద్దు. అయితే నేను క్రియలు చేసినప్పుడు మీరు నమ్మనట్లయితే అలాంటప్పుడు క్రియలను నమ్మండి. అవి చెప్పబడినవి, అవి జరగాలి. లేఖనాలు పరిశోధించడం ఆయన చెప్పాడు. వాటి ఎందుకు నిత్య జీవము కలదని మీరు తలంచుదురు? నేను ఎవరై ఉన్నది అవే తెలియచేయుచున్నవి. రండి, దేవుడు తనకు తానుగా ప్రత్యక్షపరచుకుంటున్నాను. యేసు ఆయన. నేను ఎవరై ఉన్నది అవి సాక్ష్యమిచ్చుచున్నవి. అదే ఎబ్రీ 1:1 ఇప్పుడు నానా సమయంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాను. బహు విశదంగా ఆయన కుమారుని గుణ విశేషాలు బయలుపరచబడుతున్నవి. అప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడినాడు, ఇప్పుడు కుమారు ద్వారా మాట్లాడుతున్నాడు. మార్పు చెందినటువంటి దేవుడు అవే గుణ విశేషాలు. మీరు చేసిన కార్యములు మీరును చేతురు. దేవుడు తన యొక్క గుణ విశేషాలను బట్టి గుర్తించబడతాడు. ఆ విధంగా నీవు తెలుసుకుంటావు. ఏమనవచ్చు, నేను ఇది చేస్తాను, ఇది పడుతాను, మేమిది చేస్తాము అని. దాని గురించి నేను మాట్లాడలేదు. ప్రత్యక్షపరచబడి ఈ జీవులందు బయలుపరచబడిన వాక్యం గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ యుగమునకు వాగ్దానం చేయబడిన వాక్య గుణ విశేషాల గురించి నేను మాట్లాడుతున్నాను. అందరికంటే మరి ఎక్కువగా పరిశీలకు బైబిల్ బాగా తెలుసు. ఏదైనా బోధకులు అనబడే వారి కంటే ఎక్కువగా బాగా తెలుసు. దాని ద్వారానే వారు బ్రతుకవలసి ఉండేరు. వారి తాత 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 ముత్తాతల యాజకులై ఉండేరి. రాత్రి మగల్లో దాన్ని చదివారు. అయితే బయలుపరచబడిన వాక్యాన్ని మాత్రం వారు చూడలేకపోయారు. నేడు ఉత్తరం చెప్తారు, నీవు నమ్మినప్పుడే నీవు దాన్ని పొందావంటారు. మెదరసులు చెప్తారు, నీవు కేకలు వేస్తే దాన్ని పొందావంటారు. పెద్దకొస్తూ వారంటారు, నీవు భాషలు మాట్లాడితే నీవని పొందగలిగావంటారు. ఎంత తప్పని మనం కనుగొన్నాము. కొందరు చెప్తారు ఆత్మఫలము అది పొందుకుందని అంటారు. ఈ తప్పే ఒకే ఒక నిదర్శనం మీదనే కాదు దాని యొక్క రుజువు. ఈ ఘడికి వాగ్దానం చేయమని వాక్యం ముందు దేవుడు తనకు తానుగా బయలుపరచుకుంటేనే నిదర్శనం. అదే అది ఎక్కడ ఉన్నది? ఆ పురాతన కాలపు యాజకుల కంటే ఎక్కువైన ఆత్మఫలములు ఎవరు పొందిరి? బిడ్డలకు సున్నతి చేసిరి, వారిని ఆశీర్వదించరి, అలాంటివి ఎన్నో చేశారు. ఏసుని వ్యక్తి ఉండను వచ్చేవి వారి అర్పణాలు తనివేశాడు. కోపముతో వారి వైపు చూశాడు, వాటిని కొట్టి బయటికి తోలివేశాడు. ఎలాంటి బయలుపరచడం లేదు, ఏమీ లేదు. ఏకరమైన గుర్తింపు లేక బయలుపరచుకుంటా. ఆయనకు ఫెలోషిప్ కాదు, లేదు. ఆయన సంఘశాఖకు ఆయన చెందినవాడు కాదు. అయితే దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడు. ఏ ఆయన గుర్తింపు కూడా అదే దేవుడి యొక్క నిజమైన గుర్తింపు అయి ఉంటుంది. అది ఆయన గుర్తింపు లేక బయలుపరచుకునే విధము అదే. అది అదే ఉంటుంది. వాగ్దానం చేయబడిన లేఖంలో వాగ్దానం యొక్క గుణ విశేషము గుర్తింపబడితే అదే దేవుడు. దేవుడు వాక్యం వాగ్దానం యొక్క గుణ విశేషము గుర్తింపు ఏ విశ్వాసను తయారు చేస్తుంది. యేసు అలా చెప్పాడు, అది అంతే. ఆమేన్. గుణ విశేషాలు ఆయన గుర్తింపు చేస్తున్న చూశాము. ఆయన చెప్పిన రీతిగా అది చేయనట్లయితే నన్ను నమ్మవద్దు. అది ఆయన గుర్తింపు చేస్తుందని యేసు పలికాడు. ఉంచుకోండి, ఈ దినాలలో, ఈ కడవరి దినాలలో, ఫిబ్రవరి 1 నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా దేవుడు మన పితరులతో మాట్లాడాను. ఈ ఆఖరి దినాన ఆయన కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాను. గమనించారా, దేవుని గురించిన గుర్తింపు అదే విధంగా ఆయన ప్రత్యక్షపరచును. అవే గుణ విశేషాలను వినియోగించుకుంట గడిచిన కాలమందు ఏమి చేశాడో అదే చేయను. ఆమేన్. గమనించు, హెబ్రీ 13:8 ఏమని చెప్తుందో, నానా సమయంలోనూ ఆయన నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అదే విధంగా అలాంటి మార్గంలోనే అవే గుణ విశేషాలతో ప్రతిదీ ఒక్కటే. ఆయన ఆజ్ఞను విడిచి ఆయన ఎలా దురస్తుడు కాడో అలాగే మారిన దేవుడు ఆయన గుణ విశేషాలకు ఎప్పుడు కూడా దురస్తుడు అయిపోడు. అది ఆయనే. ఆయన వాక్యమై ఉన్నాడు. ఈ ఘడియకు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన లోక నిర్మాణం చేసినప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు, అది వాక్యమే. ఆయన మనిషి నిర్మాణం చేసినప్పుడు ఆయన వాక్యమే. ఆయన గుణగణములు అవి. ఆయన క్రీస్తు నిర్మాణం చేసినప్పుడు ఆయన దేవుడే ఇమ్మానుయేలు. ఆయన ఒక రక్షకుని ఆయన నిర్మాణం చేసినప్పుడు అది ఆయన గుణలక్షణాలు. ఆయన ఒక స్వస్థపత్తు వారి నిర్మాణం చేసినప్పుడు అది ఆయన గుణలక్షణాలు. హుషారా, ఎప్పుడు కూడా వాక్యమే బయలుపరచబడుతుంది. దేవుని గుణ విశేషాల ద్వారా గుర్తించబడుతున్న వాక్యము. నేనెవరిని గమనించు, ఆయన ఎప్పుడు ఒకేలాగుంటాడు. ఆయన ఎన్నడూ మారడు. ఆ పగటి వేళ గుడార ద్వారా మనకు కూర్చున్న అబ్రహాము దగ్గరికి వచ్చిన ఆ ముగ్గురు వ్యక్తులు గమనించు. అక్కడ ఆ వ్యక్తిని కొన్ని నిమిషాలు పరిశీలిద్దాం. కల్దీయుల దేశంలో నుండి ఊరును పట్టణం నుండి అతడు పిలువబడ్డాడు. దేవుని ఆకుల చేత అతడు ఆ పట్టణం నుండి బయటికి వచ్చాడు. అవిశ్వాసం నుండి అతడు ప్రత్యేకించబడినాడు. ప్రప్రదంగా అదే దేవునికి గుణ విశేషణము. ఈ అవిశ్వాసం నుంచి ప్రత్యేకించబడు. ఒక మనిషిని దేవుడు పిలిచినప్పుడు అలా చేయాలి. ప్రకృతి మనస్సుకు అసాధారణమైనది, నమ్మశక్తి కానిది ఆయన అతనికి అనుగ్రహించాడు. బ్రహ్మా అని పిలిచాడు. అతను 70 సంవత్సరాల వయస్కుడు, శారాకు 60 సంవత్సరాలు. అతనికి సగం సహోదరి శారాతో ఇన్ని సంవత్సరాలు జీవించాడు, బిడ్డలు లేరు. శారా వలనే నీకు కుమారుని అనుగ్రహిస్తానని ఆయన చెప్పాడు. మరియు అతని ద్వారానే నేను నిన్ను అనేక జనాంగములకు తండ్రిగా చేతును. అది నమ్మాడతడు. కాలం గడుస్తుంది, శారాలో మార్పు కనబడలేదు. గమనించండి, ఆమె వయస్సు గడిచినది, స్త్రీ ధర్మం ఆమెకు గతించినది 65. ఆ సమయం అనగా స్త్రీ ధర్మం ఆమె గతించినది. అబ్రహాముకు 70 సంవత్సరాలు, అతని శరీరం మృతతులమైపోయినది, ఆమె గర్భం మృతతులమైపోయినది. అయితే అబ్రహాము అవిశ్వాసం బట్టి దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు. దేవుడు చెప్పాడు కాబట్టి అతను నమ్ముతూనే ఉన్నాడు. దేవుడు చెప్పినట్లయితే ఆ గుణ విశేషాలేవి ప్రత్యుత్పత్తి చేయనని అతను నమ్మి ఉన్నాడు. మనం అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క బిడ్డలమై ఉంటున్నాము. అలాగే 20 సంవత్సరాలు గతించినవి, శారాలో మార్పు ఏమి రాలేదు, ఆమె వృద్ధురాలైపోయినది, వంగిపోతుంది. అతనికి కూడా అలా ఉన్నాడు. అయినప్పటికీ అతడు నమ్మికే ఉంచాడు. ఒక దినాన నేటి దినాన ప్రజలకు తాను ఒక మార్గదర్శికగా ఉండాలని నిర్ణయించుకున్న తన సేవకుని చూచి అతని ద్వారానే జనాంగాలను ఆయన ఆశ్రయించబోతున్నాడు. ఒకనాటి మధ్యాహ్న వేళ 11 గంటల సమయమున 3 మనుషులు అతని ఎందుకు వస్తున్నారు. వారు అతనితో మాట్లాడారు. వచ్చి కూర్చోమని అతను ఆహ్వానించాడు. మిగతా మనుషుల కంటే వారిలో ప్రత్యేకత కనిపించింది. ఆత్మ సంబంధమైన విషయాలు వారిని గ్రాహ్యమవుతుంది. గమనించండి, వారు వచ్చి కూర్చున్నారు. అబ్రహాము వారి వైపు చూస్తున్నాడు. నా ప్రభువా అని అతను అన్నాడు. అతను ఏమి చేయాలి? ఇద్దరు వెళ్లి సొదొమలో బోధించారు. అది నేటి నవీన సాక్ష్యానికి రుజువు. అక్కడ 3 తరహా ప్రజలున్నారు. సొదొమ, సొదొమలో ఉన్న సంఘము, అబ్రహాము ఏర్పరచుకున్నవాడు సొదొమలో లేడు. ఇద్దరు వర్తమానికులు, నేటి నవీన బిలిగ్రహము. గుర్తుంచుకోండి, ఇదంతా సంఘానికి వర్తమానికులే. ఎన్నడూ HAM అను ముగింపుతున్న పేరుతో నామకర్త సంఘములకు ఎవరూ వెలియుండలేదు. ఫినే, శాంకి, నాక్స్, కాల్విన్, బిల్లీ సండే మొదలైన వారంతా. అయితే ఎవరు GRAHAM అను మారితో ముగింపు కాలేదు. దాని అర్థం జనాంగాలకు తండ్రి అని అర్థం. అతను ఇక్కడికి వెళ్లి బోధించాడు. కళాన్ని చూడు, ఇక్కడ అనుకున్న విశ్వాసులు, అవిశ్వాసులు, విశ్వాసులు ఈ 3 మనుషులు ఇక్కడికి వచ్చారు. ఇరువురు ఆ పట్టణంలో ఇక్కడికి వెళ్లారు. ఆ ప్రజల మధ్య నవీన బిల్లీ గ్రాహం, ఓలన్ రాబర్ట్స్ బోధిస్తున్నారు. అలాంటి ఏర్పాటును యేసు దాని వివరణ ఇచ్చాడు. గమనించండి, ఏర్పరచుకున్న వారు వస్తూనే ఉన్నారు. అబ్రహాము అతని వర్గముతో కూర్చుని ఉన్నారు. అబ్రహాముతో ఆగిపోయిన ఈ వ్యక్తి ఆయన్ని గమనించు. దేవుని యొక్క గుణ విశేషాలను ఆయన బయలుపరుస్తున్నాడు. శారా ఎక్కడా అని ఆయన అడిగారు. ఆ కృతజ్ఞ ఆమె పేరు శారాయి. ఇప్పుడు శారా SARAH అబ్రహాము, అబ్రహాము కాదు అబ్రహాము. నీ భార్యను శారా ఎక్కడా? నీ వెనకాల గుడారములో ఆమె ఉన్నదని చెప్పాడు. నేను నిన్ను దర్శించబోతున్నాను అని చెప్పబడుతుంది. అప్పుడు అబ్రహాము ఆ సంభాషణ ఆలకిస్తున్నాడు. జీవనకాల సమయానికి నేను నిన్ను దర్శించబోతున్నాను. శారా నవ్వింది. ఆమె తనలో తాను నవ్వుకున్నది. వృద్ధురాలైన నేనా, నా భర్త వృద్ధుడు, తిరిగి యవనస్తురాలైన స్త్రీ పురుషుల వలె మేము సుఖము అనుభవిస్తామా? మానవ బంధమైనది ఎప్పుడో ఆగిపోయినది నాగా అని నవ్వింది. ఆ మనిషిని అబ్రహాం వైపే చూస్తూ ఆయన వెనకాలను శారాను గురించి చెప్పాడు. ఇవి ఎలాగూ సాధ్యములని శారా నవ్వనేలా అని అడిగాడు. ఆయన తనకు తానుగా గుర్తింపు చేసుకున్నాడు. అబ్రహాము ఆయన ఎలోహీము అని పిలిచాడు. బైబుల్ చదువులకు మీకెవరికైనా అది తెలుసు, ఎలోహీము దేవుడు. సమస్తమునకు ఆధారభూతుడు. చూశారా, మానవ శరీరముతో బయలుపరుచుకుంటున్నాడు. దూడ మాంసము తింటూ, ఆవు పాలు త్రాగుతూ, రొట్టె వెన్న తినుచూ బయలుపరుచుకుంటున్నాడు. ఎలోహీము దేవుని గుణ విశేషాలను బయలుపరుస్తున్నాడు. అబ్రహాము ఆయన దేవుడిని పిలిచాడు. ఆయన తను తానుగా ఎలోహీముగా గుర్తింపు చేసుకున్నాడు. యేసు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇలాగా చెప్పాడు. కడవరి కాలంలో నానా సమయంలో దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడాడు. కడవరి దినాలలో కుమారుని ద్వారా. ఇప్పుడు గమనించండి, ఆయన చెప్పారు మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున. గమనించండి, ప్రత్యక్షమర్చబడుట అనగా తెలియపరచుకునుట. ఈ కడవరి కాలంలో ముగింపునకు ముందు కాలమునందు మనుష్య కుమారుడు బయలుపరచబడినప్పుడు ఈ సదమ స్థితి మరలా సంప్రాప్తమవుతుంది. సదమ దినంలో ఎలాగుండెనో అలాగు మనిషి కుమారుడు రాకని ఎందు అలాగుండును. ఆయన ప్రత్యక్ష బంధపడుతున్నప్పుడు, సంఘములకు ఆయన ఏర్పరచుకున్న వారికి ఆయన తెలియపరచుకున్నప్పుడు, సదుమకు కాదు, సదుమ నివాసులకు కాదు, లేక సదుములో ఉన్న వారికి కాదు, ఏర్పరచుకున్న వారికి. అబ్రహాము ఏర్పాటు ఉందినవాడు, వాక్యమైన యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము రాజ సంతానమే, విశ్వాసులు అలాగే వారే ఏర్పాటు నొందిన వారు. మనిషి కుమారుడు ప్రత్యక్ష పరచుకుంటున్నప్పుడు ఆ స్థితి మరలా వస్తుంది. నేను ప్రపంచాన్ని చూడు, అది సామాన్యమైన సదమా గుమర కాక మరొక్కటి దాన్ని అందులో చూడలేము. సదమా గుమర లోతువలే సంఘాన్ని చూడు, అక్కడ కూర్చుని సదమా పాపాలను చూస్తూ నీతిగా తన మనసును నొప్పించుకున్నాడు. అతడు చాలా మంది సేవకులు అలా కూర్చొని చాలా మంచివారు పుస్తకము తీసుకుని కూర్చొని అలా పట్టణం చేస్తుంటారు. అమర్యాదకరమైన వస్త్రధారణ చేసుకుని పొట్టి వస్త్రాలు వేసుకుని వీధుల్లో వెళ్తున్న స్త్రీలను చూస్తూ అటువంటి వాడి అన్నిటితో ఉన్న వారిని గురించి ఆ సేవకులు ఏమీ చెప్పరు. అలాగైతే అతని సంఘశాఖ అతన్ని బయటకు నెట్టి వేస్తుంది. సత్యమైన దాని కొరకు నిలబడ్డకు లోతుకు సాహసము లేదు. ఆ విధంగానే నేటి నవనాగరికతో కూడిన సదమా గుమరా ఉన్నది. అయితే సదమా బయట కొందరు ఉన్నారు, మనిషిని ఇష్టతను బట్టి కాక జన్మించిన వారు కొందరు అతడి ఉన్నారు. వారు దేవుని బీజమును బట్టి దేవుని చిత్తమును బట్టి పుట్టిన వారు. వారి గుర్తింపును గమనించు, కేవలం బోధ చేయడం కాదు, అయితే దేవుని వాక్యం మనిషి ఎందు శరీరధారే గుర్తింపు గురుతు వారు కలిగి ఉన్నారు. అదే ప్రతిరూపం అలా కనిపిస్తుంది. అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. నిరాక్షేపంగా ఆనాటి స్థితిలో ఉన్నారు. ప్రతిదీ సంపూర్ణంగా ఉన్నది, ప్రతిదీ వరుసలోనే ఉన్నది. కొన్ని నిమిషాలు దాన్ని కొనసాగించాలనుకుంటున్నాను, కానీ వీలు పడదు. మనం త్వరగా సాగిపోవాలి. ఆ కూర్పు లేక ప్రతిరూపము తిరిగి కడవరి కావాల మరలా పెట్టబడినది. ఒకటే ఒకటి నాలో సమయంలోను ప్రవక్తల ద్వారా ఆయన బయలుపరుచుకున్నాడు, కడవరి దినాల్లో ఆయన కుమారుల ద్వారా బయలుపరుచుకున్నాడు. నిన్న నేడు యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని ఆయన ఫిబ్రవరి 13 ప్రకారంగా తెలియపరుచుకుంటున్నాడు. గమనించు, దేవుడు నానా సమయంలో మోషేతో మాట్లాడాడు. ఎప్పుడు గుర్తుంచుకోనండి, ఆయన అగ్నిస్తంభముగా మండుచున్న పొదలో వెలుగుగా గుర్తింపు చేసుకున్నాడు. నానా సమయంలో ఆయన అలాగ చేసి ఉన్నాడు. ఆయన మోషేతో మాట్లాడాడు. ఆ వెలుగు చేసిన కార్యమేంటి అనగా, ఆ వెలుగు దేవుని గుణ విశేషాలను ఉత్పన్నము చేసింది. దేవుని వాక్యం అనేది మాట్లాడినది. ఐగుప్తులోని నా ప్రజల మొరను నేను ఆలకించుడని, వారి మూలుగులు నేను విని నా వాక్యము నేను జ్ఞాపకము చేసుకుంటని, అగ్నిస్తంభముగాను వెలుగుగాను దిగి వచ్చి వారిని విడిపించుకు వెళ్తాను. మోషే నేను పంపుతున్నాను. దేవుని గుణ విశేషాలు గమనించు. పిరికిడి ధూళి తీసుకుని అలా గాలిలో విసిరివేస్తే అవి ఈగలుగా మారినవి. సృష్టికర్త దేవుని గుణ విశేషాలు మోషేలో ఉన్నవి. ద్వితీయోపదేశకాండము 18:15 మోషే ఇలా మాట్లాడుతున్నాడు, ప్రభువైన దేవుడు నా వంటి ప్రవక్తను మీ నుండి పుట్టించును. గమనించండి, అది తిరిగి వాక్యమే. లక్షణాలు, దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రభువు తన వంటి ప్రవక్తను వారి నుండి పుట్టించునని వారితో చెప్తున్నాడు. ఈ వాగ్దాన వాక్యములో యేసు యొక్క గుణ విశేషాలు ఆయన ఎలా బయలుపరుచుకున్నాడో గమనించు. అది అలాగుందని మోషే చెప్పినప్పుడు యేసు గుణగణములు అవి గుర్తించబడినవి. ఎలాగో గమనించు, ప్రభు అయిన దేవుడు అనగా వాక్యము నా వంటి ప్రవక్తను పుట్టించును. ఆ ప్రవక్తను ఎవరైతే నమ్మరో ప్రజల్లో నెట్టివాడు కొట్టివేయబడును. ఇప్పుడు గమనించండి, యేసు వచ్చినప్పుడు ఆయన కలిగి ఉన్న గుణ విశేషాలు ఏంటి చూడండి, గమనించండి. వాగ్దాన వాక్యము, మోషే వంటి ప్రవక్తను అని ఆయన వాగ్దానం చూశాడు. వారికి అన్ని రకాల బోధకులు అన్ని రకాల రబ్బీలు ఉన్నారు. మలాకీ నుండి 400 సంవత్సరాల వరకు వారికి ప్రవక్త లేకుండెను. ఒక్కసారిగా తెర మీదకి మనుషులు వచ్చాడు. అక్కడ ఇద్దరు చేపట్లు పట్టబట్టే వారు ఉన్నారు. వారొక మనిషి కుమారులు, అందులో ఒకటి పేరు అంద్రయ, మరొకటి పేరు సీమోను. వారి తండ్రి వారికి ఇలాగ చెప్తూ ఉండేవాడు, ఇలాగా దినాలు ఉండబోతున్నావని, ఇలాగ అబద్ధ విషయాలు ఉత్పన్నం కాబోతున్నావని చెప్పేవాడు. కొంతకాలం క్రితం నేను ఒక చిన్న పుస్తకాన్ని చదివాను, అది ఒక కథ కావచ్చు నాకు తెలియదు. అందులో అతను ఇలా చెప్పాడు, బిడ్డలారా, మన ముందు ఎదురు చూస్తున్న మెస్సయ్య రాకడకు ముందుగా రకరకాల కార్యకలాపాలు జరిగే కాలం రాదయ్యున్నది. అయితే ఈ మెస్సయ్యను ఎలా తెలుసుకుంటారంటే ఆయన లేఖనాల్లో చెప్పబడినట్లుగానే ఉంటాడు. ఆయన ఒక ప్రవక్త ఉంటాడు. ఆయన ప్రవక్త అని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. యోహాను గురించి అంద్రే విన్నాడు, యోహాను చేస్తున్న ఒకే ఒక పని ఎదురుగా ప్రవచిస్తున్నాడు. నేను యోహాను వెలుగులో నడిచితిని అని యేసు చెప్పాడు, మీకు తెలుసా? యోహాను కంటే గొప్ప వెలుగులు నేను అని ఆయన చెప్పారు. యోహాను కంటే గొప్ప గుర్తు నేను కలిగి ఉన్నాను. నేను చేయుడుగా తల్లి నాకు అనుగ్రహించిన క్రియలను గురించి సాక్ష్యమిస్తున్నవి. యోహాను ప్రకటించాడు. యోహాను కేవలం ముందటివాడు. వాగ్దానం కూర్చుని ఎలాంటి అద్భుతాలు గుణ విశేషాలు అతను చేయలేదు. ఇక్కడ గుణ విశేషముతో యేసు వచ్చాడు. సీమోను ఒక దినాన ఆయన గురించి వినడానికి వెళ్లాడు. బహుశా సీమోను అంద్రేయని విడిచి వెళ్లి ఉండవచ్చు. అంద్రేయ అంత మటుకు అక్కడ ఉన్నాడు. అయితే సీమోను ఆ సన్నిధికి వచ్చినప్పుడు, సమీపించి వినండి, యేసు సన్నిధికి అతను వచ్చినప్పుడు యేసు అతని వైపు చూశారు.
Your name is Simon.
నీ పేరు సిమోను, నీవు యోనా కుమారుడు అని ఆయన చెప్పాడు. గమనించండి, ఆయన గుర్చిన వాగ్దానం ఏంటో, అది ఆయన ఎందు ఎలా గుర్తించబడింది గమనించండి. ఆ మనుషుడు తన సంతకం కూడా చేయలేడు. బైబిల్ చెప్తుంది అతని విధి లేని పామరుడని. అయితే అటువంటి గురుతు తద్వారా తనకున్న సమస్త విశ్వాసాన్ని క్షణంలో పరిచయించాడు. ఆయనే మెస్సయ్యా, మేమెవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆయనే ఆయన. సరే అతడు నమ్మాడు. ఫిలిప్పును పేరు గల మరొకడు అక్కడ నిలబడి ఉన్నాడు. అతడు పట్టణం అంతా తిరిగి, కొండలు గ్రామ ప్రాంతాల తిరిగి 15 మైళ్ళు వెళ్లి తన స్నేహితుని కనుగొని మరునాడు అతను తోడుకుని వచ్చాడు. అతని పేరు నతానయేలు. అతను ప్రార్థిస్తుండగా చెట్టు కింద ఆయన చూశాడు. నజరేయుడైన యేసును మేము కనుగొన్నాం, అతను యోసేపు కుమారుడు అని చెప్పాడు. అతడు ఆగు, నజరేయులో ఉండి మంచిది ఏదైనా రాగలదా? చాలా హీనమైన వారు ఉంటారు, వారిలో ఉండి మంచిది ఏదైనా రాగలదా? వచ్చి చూడు అని అన్నాడు అతడు. అది చాలా మంచిది. ఒక మనిషిని ఇవ్వాల్సిన మంచి గుర్తింపు అది. ఇంటి దగ్గర నుండి విమర్శ చేయవద్దు, వచ్చి చూచి లేఖనాలు పరిశోధించు. చూడు, రహదారిపై నడుచుకుంటూ వెళ్తూ ఏమి జరిగిందో దాన్ని గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆయన సిమోను అతని తండ్రిని ఎలా తెలుసుకున్నది ఇవి చెప్తున్నాడు. అంటే వరుసలోనికి అతను వచ్చినప్పుడు బహుశా ప్రార్థన వరుస కావచ్చు, బహుశా ప్రజల నుండి బయటకు వచ్చిండేమో నాకు తెలియదు. అయితే అతను ఎక్కడి నుండి వచ్చినప్పటికీ ప్రథమంగా యేసు నేత్రాలు అతనిపైనే ఉన్నవి. ఆయన చెప్పాడు, ఇతను ఇశ్రాయేలీయుడు, ఇతనేందు ఏ కపటమునూ లేదు. అతను అంటున్నాడు, రబ్బీ నీవు నన్ను ఎప్పుడు చూచినవి? ఫిలిప్పు నిన్ను పిలువక ముందే నీవు చెట్టు కింద ఉండగానే నేను నిన్ను చూచితనని ఆయన అన్నారు. అభిషేకించబడిన దేవుని గుణ విశేషాల గుర్తింపు అది. నీవు దేవుని కుమారుడువు. ఇంతది ఆయన గుణ విశేషాలు ఆయన గుర్తింపజేస్తున్నవి. ఆయనే ఆ అభిషిక్తుడైన మనుషుడని అతనికి లేఖనము ద్వారా తెలుసు. దేవుడు శరీరముందు అభిషిక్తుడయ్యాడు. లోకమును తన ద్వారా సమాధాన పరచుకుని కొరకై దేవుడు క్రీస్తునందు ఉన్నాడు. నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని అతను అన్నాడు. యేసు చెప్తున్నాడు, నేనది చెప్పినందుకు నీవు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప విషయాలు నీవు చూచదవు అని అన్నాడు ఆయన. అక్కడ ఆ ప్రక్రియలో పడిన వారు మాత్రమే నమ్మలేదు. వారు అన్నారు, ఇతను బయలు చెప్పు, ఇతను సోది చెప్పువారని అన్నారు. అందుకై నేను మిమ్మల్ని క్షమిస్తున్నానని యేసు చెప్పాడు. అయితే ఈ కార్యం నేను చేయడుకునే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వ్యతిరేక్తంగా ఒక్క మాట చెప్పినప్పటికీ ఈ లోకమందు కానీ రాబో లోకమందు కానీ క్షమాపణ ఉండదు. అప్పటి వరకు ప్రాయశ్చిత్తాంత బలి చేయబడి ఉండలేదు. నీవు తీర్పులోనికి రాకుండా నరకములో వేయబడవు. ఈ దేశం అది చేయలేదు, దేవుడు కూడా చేయడు. నీవు తీర్పు పొందే వరకు చెరసాల సంఖ్యలతో వేచి ఉన్న స్థలముందు నీవున్నావు. చూడండి, నీవు వాటిని బయటకు పంపించలేవు, ఎందుకంటే ప్రాయశ్చిత్తార్థ బలి ఇంకా జరిగించబడలేదు. అంటే ఆయన మరణము సమాధి తర్వాత రక్తం నుండి ఆ గుర్తు వచ్చినది, అది పరిశుద్ధాత్మ. అప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే అది క్షమింపరానికి గుర్తవుతు పాపమవుతుంది. దేవు దానికి ఒక్క మాట చెప్పినప్పటికీ కూడా ఇక క్షమాపణ ఉండదు. ఒక్క మాట చెప్పినప్పటికి చూశారా ఎంత గొప్ప విషయం అది. కాబట్టి మరలా మనం చూస్తున్నప్పుడు ఇది ఆయన అభిషిక్తుడైన మెస్సయ్యని బయలుపరుస్తుంది. దేవుడు క్రీస్తునందు కడవరి కాలములకు ప్రాయశ్చిత్తార్థ బలి చేశారు. క్రీస్తు కడవరి కాలములకు పాప ప్రాయశ్చిత్తార్థ బలి చేస్తున్నారు. కనుక నతానయేలు అతనిది నమ్మాడు, ఆయన్ని గుర్తించాడు. ఒకప్పుడు ఒక అబల ఆ బావి దగ్గరకు వచ్చినది. సమరయుల పట్టణమైన సుకారు అను స్థలమునకు యేసు అక్కడికి వెళ్లవలసి ఉండెను. ఆయన ఆ రహదారిపై నుండగా ఆ దారి యెరూషలేము నుండి ఎరికోకు వెళ్తుంది. అయితే ఆయన సమరయ గుండా వెళ్లనై ఉండెను, ఆయన వెళ్లవలసి ఉండెను అని చెప్పబడి ఉన్నది. తండ్రి ఆయన అక్కడికి నడిపించాడు. ఆయన ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులను బయటకు పంపించి వేసి ఆయన ఇక్కడ కూర్చున్నాడు. ఆశ్చర్యం అది ఏమై ఉంటుంది? యోహాను 5:19లో యేసు చెప్పినది గుర్తుంచుకోండి, తండ్రి ఏది చేయుటకు కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయలేనడు. చూచుకోనండి, వినుటను బట్టి ఆయన ఏ అద్భుతాన్ని చేయలేదు, కానీ దానిని చూచి ఆయన చేశాడు. మొదట తండ్రి చేయుటకు కుమారుడు ఏది చూచునో అదే కాని మరొకటి చేయడు. తద్వారా ఆయన ఎవరిని తెలియపరుస్తుందంటే ఆయన ప్రవక్త, దేవుని ప్రవక్త తెలియపరుస్తున్నది. ప్రవక్త కంటే గొప్పవాడు ఆయన దేవుడు. ప్రవక్తలందరూ ఆయనలో కలుపుకుని ప్రవక్తలు కేవలం వాక్యములో భాగస్థులే. ఆయన సంపూర్ణమైన వాక్యము, వాక్యము దాని సంపూర్ణత ఆయనే. ఇదే గమనించు, దేవుడు నానా సమయంలో ఉందో నానా విధములుగాను కొంచెం కొంచెం భాగములుగా మాట్లాడినాడు. ఈ ఆఖరి దినాన వాక్యం యొక్క సంపూర్ణత వచ్చి ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో నివసించను. దేవుడు మన మధ్య శ్రీధరి ఆయను. చెడ్డపేరు గల ఈ స్త్రీ కొన్నిసార్లు వ్యభిచారిని మనం పిలుస్తుంటాము. బహుశా బిడ్డ నడిపదాల్లో తిరుగుతున్న వాడు కావచ్చు. ఇప్పటి మాదిరిగా చిన్న బిడ్డల నేరాలు తల్లుల నేరాలు కలిసి ఉంటవి. ఆ చిన్న స్త్రీ వెళ్లిపోయి తన ఇష్టమొచ్చే రీతిగా తిరుగుతూ ఉండవచ్చు. అందమైన అమ్మాయి కావచ్చు. 11 గంటలకు కుండతో నీళ్లు తీసుకుంటూ కొరగా అక్కడికి వెళ్ళినది. తుంచుకో, నీవిప్పుడైనా తూర్పు ప్రాంతాలకు వెళ్ళినట్లయితే వారి పద్ధతులు ఏ కొంచెము కూడా మార్చరు. ఇప్పటికీ అవి వారికి ఉన్నవి. తిరిగి వెళ్తారు. కన్యపిల్లలు పెద్దల దగ్గర లేచి బావికి వెళ్లి నీళ్లు తెస్తారు. ఒక విభిచారి గాని లేక చెడ్డ స్త్రీ గాని వారితో కలిసి వెళ్లారు. వారు కలిసి మెలసి ఉండరు. మిగతా వారంతా తెచ్చుకున్న తర్వాత ఆమె వెళ్లవలసి ఉంటుంది. ఆమె అలసిపోయి ఉండవచ్చు. బహుశా ఆమెకు సరికొత్త స్నేహితుడు పరిచయం ఉండవచ్చు. ఆ రాత్రికి భర్త అతడు ఈ కుండ తీసుకుని వచ్చి ఆమె ఇక్కడ కూర్చున్నది చేదత్రాడందులో వేసిన నాకు దాహమునికిమ్ము అని ఒక మనిషి స్వరమా విన్నది. ఆమె అటు ఇటు చూచింది. ఒక తరహా గడ్డముతో మధ్య వయస్కుడే నిలబడ్డ ఒక మనిషిని ఆమె చూచినది. ఆయన కేవలం 30 సంవత్సరాల వయస్కుడే. అయితే బైబిల్ చెప్తుంది ఆయన 50 సంవత్సరాలుగా కనిపిస్తున్నాడని. నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, నీవు అబ్రహామును చూచితివా? అబ్రహాం పుట్టి కూడా నేను ఉన్నానని ఆయన చెప్పాడు. చూశారా, వారిని అర్థం చేసుకోలేదు. అలా ఇతరులపై ఆధారపడిన జీవులను ఆయన విదిలించి వేస్తున్నాడు. ఈనాడు సంఘానికి రమ్మని క్రైస్తవులకు వాగ్దానాలు చేయాలి, బ్రతిమిలాడాలి, బుజ్జగించాలి, బలవంతము చేయాలి. వారు సంఘానికి వస్తే మేం మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని చెప్పాలి. యేసు ఆయన భూపై ఉన్నప్పుడు ఆయనతో అనేకులున్నారు. ఆయన ఆ కుడికల వైపు చూచి వారిని విడిపించుకోవాలని చూశాడు. మీరు మనిషి కుమారు శరీరము రక్తము తాగితేనే కానీ మీరు నిత్య జీవం కలగిన వారు కారు అని ఆయన చెప్పాడు. అక్కడ ఒక వైద్యుడు కూర్చుని ఉన్నాడని మీరు ఊహిస్తున్నారా? ఏంటి, ఈ మనుషుడు మానవ రక్తం త్రాగే వారము కావాలనుకుంటున్నాడా? ఆయన రక్తం త్రాగటం బుద్ధిహీనం. మీరంతా ఆ వింత వ్యక్తిని ఒంటరిగా విడిచి వెళ్లారు. వారు విడిచి వెళ్లేరి. ఆయన ఇప్పుడు దాన్ని విశదపరచలేదు. ఆయన దాన్ని విశదపరచిన అవసరము లేదు. సరుడి ఏమి చేస్తావు? ఆయన నీ విశ్వాసానికి కలిపేస్తాడు. అదే విషయాన్ని ఈ రోజు ఆయన చేస్తున్నాడు. అవును, అది మీతో కొంచెం భ్రమగా ఉండును కక్క. మీరెక్కడ ఉన్నారో నిజంగా మీరు నమ్మి ఉన్నారో లేదో అది చూసుకొని అలాగే ఉండును కాక. గుర్తించండి, ముందుగానే దేవుని చేత నిర్ణయించబడిన ఆ శిష్యులు కదల్చబడలేదు. కానీ వారికి విశదీకరించిన అవసరం లేదు, లేక వారు వెళ్లిపోరు. ఆ పిదప 2000 మంది ఆ సమూహమంతా వెళ్లిపోయారు. అక్కడ కూర్చుని ఉన్న 70 మందితో ఆయన ఇలాగూ చెప్పాడు. వారు ఎక్కడున్నారో వారిని కదిలించి చూస్తాను. అందుకనే ఆయన చెప్పాడు ఇలాగనా? అలాగైతే ఆయన ఎక్కడుండి వచ్చాడో ఆ పరలోకమునకు మనుష్య కుమారుడు ఎక్కిపోయినట్లయితే మీరేమంటారు? మనుష్య కుమారుడు పరలోకమునికి ఎక్కిపోడయా? మేము ఆయనతో చేపలు పట్టాము, నదీ తీరాన ఆయనతో కలిసి పండుకున్నాము, ఆయనతో కలిసి భుజించాము, ఆయన జన్మించిన పశువులతో చూశాము. ఆయన అమ్మ తెలుసు, ఆయన సోదరులు తెలుసు మాకు. ఆయన ఎక్కడుండి వచ్చినో అక్కడికి మనుష్య కుమారుడు ఎక్కిపోడయా? ఆయన నజరేతుడి వచ్చాడు. ఇది కఠినమైన మాట. వారు కూడా విడిచి వెళ్లారు. మేము ఇది చూడలేము. చూశారా ఏమి జరిగినది? ఆయన శిష్యులు తొనకలేదు, వారికి అది విశదీకరించబడలేదు. అందరూ విడిచిపోయారు. ఆయన ఎన్నడూ అది వివరించలేదు. అది ఆయన వివరించిన అవసరం లేదు. ఈ రోజు మనకు మొక్కలు పెంచే ఎరువు దొడ్డల లాంటి క్రైస్తవులు అనబడే వారు ఉంటున్నారు. కొందరికి నీవు అలకాలి, కొందరిని బుజ్జగించాలి, నవ్వించాలి. నీవు నాకు తోడ్పాటిస్తావా? నీవు సహకరిస్తావా? నీవు ఇది చేస్తావా? మొక్క నారుమడులు వీరు. దేవుని యొక్క ఆత్మలో జన్మించిన నిజ క్రైస్తవుల వరకు కావాలి వారికి సహకారం. ఇంకేమేమో అవసరం లేదు, వారికేమీ అవసరం లేదు. యేసు తిరిగి శిష్యుల వైపు చూచే విధంగా అన్నాడు, మీరు కూడా వెళ్ళనై ఉన్నారా? మీరు కూడా వెళ్తారా? ఆయన చెప్పాడు, నేను మిమ్మల్ని 12 మంది ఏర్పరచుకున్నారైతే మీలో ఒకడు దయ్యము, మీరు కూడా ఎందుకు వెళ్ళకూడదు? అప్పుడు పేతురు ఆ జ్ఞాపకార్థ మాటలు చెప్పాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళదము? మేము గ్రహించాము, నీవు జీవము ఊటమైనా అని మేము గుర్తించాము. నీవు వాక్యనివి, అది మాత్రమే మేము తెలుసుకున్నాం. అక్కడ చిన్న స్త్రీ నిలబడి ఉన్నది, నాకు దహానికి ఆమె చెప్తుంది, అది మా ఆచారము కాదు, మేము వేరు చేయబడిన వారము, అటువంటి అలవాటు మాకు లేదు. యూదునికి ఇంకొకరికి ఇలాంటి వ్యత్యాస భేదాలు లేవని ఆమె తెలుసుకుంటా వెంటనే ఆయన చేశాడు. ఆయన దేవుడు, నీ భర్తను తీసుకుని రా అని ఆయన చెప్పాడు. నాకు భర్త లేడు అని ఆమె చెప్పినది. సత్యమే చెప్పింది అని ఆయన అన్నాడు. నీకు 5 పిల్లలున్నారు, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీవాడు కాదు. ఇప్పుడు ఆ స్త్రీ గమనించు, ఏదో జరిగినది. ఆమె హృదయంలో ఉన్న ఏర్పాటున్న చిన్న విత్రమునికి ఏదో జరిగినది. అదే విషయం పరిశీలితో ఆయన చెప్పినప్పుడు, చూడు వారి వంక వారు పలికే వాటిని వారు నలుపు చేశారు. వారు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు, వారు వెంబడించు వారిగా చెప్పుకుంటున్నారు, ఆయన ప్రేమించు వారిగా చెప్పుకుంటున్నారు. అయితే సత్యం వచ్చినప్పుడు అది వారి నలుపును తీసివేస్తుంది. అయితే ఇది వచ్చినప్పుడు అది జీవాలికి తీసుకుని వస్తుంది, ఎంత నలుపును తీసివేసేంత తెలుపును చేస్తుంది. ఆమెన్నది, అయ్యా నీవు ప్రవక్త అనుకుంటున్నాను, 400 సంవత్సరం అంటే మాకు ఒక్క ప్రవక్త కూడా లేడు. గమనిస్తున్నారా, నీవు ప్రవక్త అనుకుంటున్నాను. వచ్చినప్పుడు ఆయన ఈ విషయాలు మాకు చెప్తాడు, ఇలాంటి గుణ విశేషాలు ఆయన గుర్తింపు చేస్తాడు. నీతో మాట్లాడుతున్న ఆయనను నేనే అని ఆయన చెప్పాడు. అది ఆధారము చేసుకుని కుడను విడిచిపెట్టి పట్టణంలోకి వెళ్లి ఇలా చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని వచ్చి చూడండి, మెస్సయ్య గుణ విశేషులవి కావా, హృదయం యొక్క తలంపులు ఎరుగుతున్నటువంటి వాక్యమేన కాడా, ఈయన మెస్సయ్య కాడా? ఆహా, రక్తస్రావ రోగి నా స్త్రీని చూడు, ఆయన యొక్క గుణ విశేషాలను బట్టి ఆయన మెస్సయ్య అని గుర్తింపు చేసుకుంటున్నాడు. ఆమెకు రక్తస్రావంలో ఉన్న స్త్రీ ఆయన వాక్యమని ఆయన్ను గుర్తింపు చేస్తున్నది. ఫిబ్రవరి 4 బైబిల్ లాగా చెప్తుంది, రెండంచుల ఖడ్గపు కఠిను దేవుని వాక్యం వాడిగా ఉండి హృదయం యొక్క ఆలోచనలను శోధించుచున్నది. ఇంతమందికి తెలుసు, మనస్సులోని అదే వాక్యం అంటే ఆయన వాక్యమని మీరు నమ్ముతున్నారా? ఆయన నిన్న నేడు యుగకాలం ఒక్కడి రీతిగా ఉండడం నమ్ముతున్నారా? అది మీరు నమ్మినట్లయితే ఇక చాలు. గమనించండి, ఆమె ఇలా అనుకుంటుంది, నేను ఆయన వస్త్రమును ముట్టినట్లయితే ఎందుకు ఆయన గురించి ఏననుకున్నా ఆయన ఏమనుకోలేదు, ఆయన ఏమి చెప్పాడో ఆయన ఈ రోజు అలాగే ఉంటాడని నేను అనుకుంటున్నాను. నేను ఆయన ముట్టినట్లయితే బాగుపడతాను. అలాగే నెట్టుకుని పోయి ఆయన ముట్టినది ప్రజల్లోని వెనుకకు పోయినది. యేసు ఆగి నన్ను ముట్టినది ఎవరు అని అడిగాడు. ఆయన ఏదో నరాల భయంతో ఉన్నాడని పేతురు ఆయన చిత్రీకరించుకుంటున్నాడు. అతను చెప్తున్నాడు, అందరు ముడుతున్నారు, అలాగనవద్దు, ఏమి తలంచాలో వారికి తెలియదు. ఇంత హోదా గల మనిషివి ఇలాగ చెప్తున్నావు, అందరూ నిన్ను ముడుతుంటే నన్ను ముట్టింది ఎవరంటావేమి? ఆయన ఇలా చెప్పారు, నేను కొంత బలహీనపడ్డా అనుకుంటున్నాను, నాలుండి ప్రభావం వెళ్లిపోయినది, ఏదో జరిగిందని తలస్తున్నాను. చూడు చూడు ఆ గొప్ప కదలిక ఏదో. ఆయన ఆమెను కనుకునే వరకు అటు ఇటు చూశాడు. ఆమె స్థితిని ఆయన ఆమెకు చెప్పి, అనగా ఆమె విశ్వాసం ఆమెను రక్షించుందని చెప్పాడు. హృదయంలోని ఆలోచనలు తెలుసుకున్న వాడై ఆయన వాక్యముగా గుర్తించబడుతున్నాడు. వాక్యము శరీరమును హృదయమును శోధించును. ముగించుకుందాం ఒక క్షణం. హెబ్రీ 13 నిజం, ఆయన నిన్న నేడు యుగయుగములు ఒకనే రీతిగా ఉన్నాడు. నమ్ముతున్నారా? నేను చాలా వదిలిపెడుతున్నాను. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఆయన గుణగణములను ఆయన విశదీకపరుస్తున్నది. ఆయన అప్పుడున్న రీతిగానే ఇప్పుడును నిన్న నేడు ఈ యొక్క యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును కదా, ఆయనే అది వాగ్దానం చేశాడు. ఆయన గుణ విశేషాలు ఆయన గుర్తింపులని గుర్తించుకోనండి. ఎంతమంది అర్థం చేసుకున్నారో చేయండి. ఆయన గుణ విశేషాలే ఆయన గుర్తింపులు. మాయమాకిన వచ్చిన వారి సంగతి ఎలాగో అలాగే నేను చెప్పగలను. యేసు సిలువ వేయబడ్డాడు, అందరూ విషాదంలో మునిగిపోయారు. వారు ఆ సమాధిలో ఉండగా ఎవరో వచ్చి ఆయన తీసుకుని పోయారని చెప్పారు. ఒక దినాన పొదల మార్గాన ఆయన వారితో కలిసి అమ్మాయి మార్గాన వెళ్తున్నారు. ఎందుకు మీరు ఎంత విచారంగా ఉన్నారు అని అడిగాడు ఆయన. మీరు ఇక్కడ కొంతవారా? వారితో కలిసి ఆయన లోపలికి వెళ్లిన తర్వాత సిలువ వేయబడక ముందేమి చేశాడో అదే చూశాడు ఆయన. అలాగే చేయడనేది ఆయన గుణ విశేషణము. ఆయన గుణ విశేషణ బట్టి ఆయన గుర్తరిగి సిలువ వేయబడక ముందున్న ఆయేసే ఈయన వారు గుర్తుపట్టారు. ఆమేన్. దేవుడు గుర్తులు ఆయన లేపాడు. అప్పుడు ఇలాగనో ఇప్పుడునో ఆయన గుణ విశేషాలు ఉన్నవి. సదమార్జనాలు మరణావచ్చుగా యేసు చెప్పిన రీతిగా అవే సంభవించుతున్నవి. జనులకు మనిషి కుమారుడు బయలుపరచుకున్నప్పుడు అలాగుండదు. అది ఆయన గుణ విశేషం యొక్క చిహ్నము.
అది
నమ్ముతున్నారా? ఆయన మన బలహీనతలు వహించను. ఆయన మనలను ఆయన నిన్న నేడు యుగకాలం ఒక్కటే రీతిగా ఉన్నట్లయితే ఆయన కార్యాలు ఎలాగుండను? ఆయన గుణ విశేషాలు ఒక్కటే రీతిగా ఉంటాయి. ఆ స్త్రీ ఆయన వస్త్రం ముట్టినప్పుడు ఏ కార్య విశేషం చేసినో అలాగే ఇప్పుడు చేస్తారు. మీరు నమ్ముతున్నారా? ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. అప్పుడు ఎలాగున్నాడు ఇప్పుడును అవేనని ఆయన గుణ విశేషాలు గుర్తింపు చేస్తున్నవి. హృదయపూర్తిగా నమ్ముతున్నారా?
గాడ్ ఐడెంటిఫైడ్
దేవుడు తన గుణ విశేషాల బట్టి గుర్తించబడి ఉన్నాడు. తల ఉంచుకుందాము. పరలోకపు తండ్రి, కేవలం స్త్రీ పురుషులుగా మేము ఇక్కడ కూర్చుని ఉన్నాము, అయితే ఆనాడు ఎలాగో దేవుని వాక్యమును చేపడుతున్నాము తండ్రి. ఇక్కడ లేని విషయాలు ఏమైనా చెప్పుటకు నేను భయపడుతున్నాను. నా సొంత అనువాదాన్ని నేను చెప్పుటకు భయపడుతున్నాను. అలాగైతే అది తప్పు కావచ్చు. ఇందులో ఒక మాట అయినను తీసివేసి నేనెలా జీవగ్రంథంలో ఉండి అతని పేరు తురుము పెట్టబడని నీవు చెప్పి ఉంటే అటువంటి చెడ్డ కార్యము చేయడం ద్వారా ప్రభువా నాకు కలిగేదేంటి? చేత అది ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడితే తండ్రి దాన్ని గుర్తింపు చేసుకుంటావని వాగ్దానం చేశావు. 2000 సంవత్సరాల క్రితం నీవు మృతుల్లో లేచి ఉన్నావని, మా మధ్య ఈ రాత్రి సజీవుడుగా ఉన్నావని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు చేసే రీతిగా సామాన్యులను పిలచుచు, మనిషి ఘన కార్యాల వల్ల కాక, గొప్ప గొప్ప సంఘ శాఖల నుండి కాక, గురుపుల నుండి కాక, ఇక్కడున్న ఒక్కొక్కరిని పిలుచుతున్నావు. అన్యుల్లో ఉండే ఒక జనమును నీవు స్వీకరిస్తావని చెప్పేదివి. ఇద్దరు పొలములో ఉండగా ఒకరిని విడిచి ఒకరిని తీసుకుంటావు, ఇద్దరు పడుగులో ఉండగా ఒకరిని విడిచి ఒకరిని తీసుకుంటావు. నీ నామపక్షముగా వధువైన ప్రజలను ఇక్కడ ఒకరిని అక్కడ ఒకరిని తీసుకుంటావు. నీ గుణ విశేషాలు నేను గుర్తింపు చేయనని నమ్ముతున్నాను. సదమా దినాలు ఎలాగుండెను అలాగుండెనని మీరు వాగ్దానము చేసేది. ఆ దినాలు మీరు వాక్యమైన మీరు ప్రత్యక్షమగునప్పుడు వాగ్దానము చేసేది. నేటి కాలానికి సంబంధించిన వాక్యము, ఆ వాక్యమే బయలుపరుచుకుంటున్నది. ప్రవక్తల యొద్దకు ఆ వాక్యం ఎలాగ వచ్చినో అలాగు. తండ్రి, భూమి మీద యోహాను ఉన్నప్పుడు తన్ను బయలుపరుచుకున్న వాక్యం ఉండెను. వాక్యం ఎప్పుడు ప్రవక్తల యొద్దకు వచ్చునని బైబుల్ చెప్తుంది. ఆనాటి శరీరధారి అనే వాక్యము నీటిలో నడుచుకుంటూ యోహాను దగ్గరకు వచ్చినది. వాక్యము ప్రవక్తన వద్దకు వచ్చెను. తండ్రి దేవా, ఈ రాత్రి వచ్చి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా అవిశ్వాసం ముందు మాకు సహాయం చేయండి. మా అవకతవకలన్నీ క్షమించండి. రోగులను బాధలో ఉన్న వారిని స్వస్థపరచండి. ఒక్క మనుషులు చెప్పిన మాట కంటే మరి దేనికంటే మీ ఒక్క మాట ఎంతో విలువైనది. ఒక్క మాట ఎంతో విలువైనది కనుక తండ్రి ఒక్క మాట సెలవేయండి. నిన్న నేడు యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నారు. ఇప్పుడు మమ్ముల మమ్ముగా మేము మీకు అర్పణ చేసుకుంటున్నాము. మేము రాత్రి విడిచి మా ఇళ్ళకి వెళుతున్నప్పుడు ఆ అమ్మాయి మార్గం వల్లే మేము చెబుదము కాక, వారాయన చూడగా ఆయన తిరిగి లేచిన ప్రభు అని ఒకటి గుర్తెరిగిరి. వారాయన దేహాన్ని ఎత్తుకుని పోయినని ఇది అది ఏమేమో చెప్పినప్పటికీ అనవసరం. వృద్ధుల్లో ఉండి ఆయన తిరిగి లేచనని వారికి తెలుసు. తిరిగి ఈ రాత్రి మీరు సజీవులని తెలియపరచరా. ఆ అందమైన పట్టణమందున జీవులకు ఏర్పరచబడిన వారిని యుద్ధకు పిలవరా. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్.
I'm going to ask you now.
15 నిమిషాలు నేను మిమ్మల్ని కొన్ని అడగబోతున్నాను. 10 నిమిషాలు ఆలస్యమైనది. నేను తొందరపడుతున్నాను. ప్రార్థన కార్డులు పిలుస్తాను. ఇవ్వబడిన ప్రార్థన కార్డు జి. మనం 15 నుండి 20 అలా తీసుకుందాం. జీ 1, ఎవరు జీ 1 ఉన్నట్లయితే చేయి చూపండి. మీ కార్డులు మీరు పట్టుకుని ఉండండి. మీ కొరకు ప్రార్థిస్తాం. సరే, మీ దగ్గర ఈ రాత్రి ఏట్లయితే తీసుకురండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 త్వరగా ఇక్కడికి రండి. ఇక్కడ వచ్చి వరుసగా నిలబడండి. సరే, 1, 2, 3, 4, 5, 6, 7, 3 కనబడలేదు. 7, 1, 2, 3 రాయ్ లెక్క పెట్టు. సరే, 10, 1 నుండి 10 వరకు. ఇప్పుడు 15 జీ 1 నుండి 15 వరకు. 10, 11, 12, 13, 14, 15. సరే, ఆపుదాం. ఇప్పుడు చాలు, మన మాట మనం నిలబెట్టుకోవాలి. 9 గంటలకల్లా వెళ్లిపోవాలి. అయితే ఈ రాత్రి అలా చేయలేము. అయితే ప్రతి ఒక్కరూ కదలకుండా అలాగే ఉండండి. నేను మీకు సత్యమే చెప్పినాను. ఇవి ఈ విధంగా ఉండునని చెప్పినట్లయితే ఇక్కడ బైబిల్లో ఉన్నవి. ఇది ఇదే కలమని మీరు వేరే పాఠశాలలో బోధించబడి ఉండవచ్చును. అలాగే పరిశీలి కూడా అలా బోధించబడిన వారే. అయితే ఆ దినాన బైబిల్ లాగా తెలియజేస్తుంది, కన్యా గర్భము ధరించును అని. ఆమెకు అలాగే జరిగినది. ఎస్ఐ యొక్క గుణగణాలు ఇలాగే ఉండని ఆయన చెప్తే అలాగే జరిగినవి. వారైతే నమ్మలేదు. ఆ విధంగానే అది అలా జరుగుటకు ఆయనకు ఆటంకం ఏమీ లేదు. ఇప్పుడు అలాగే కడవరి దినములోని కడవరి ఘడేలో మనం జీవిస్తున్నాము. విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తున్నది, మధ్యరాత్రికి ఇక 3 నిమిషాలే ఉన్నది అని అంటున్నది. అది ఇంకా సమీపంగానే నేను అనుకుంటున్నాను. కమ్యూనిజం దేశాన్ని కప్పివేసినది. బోధకులు క్రీస్తుకు బదులుగా కమ్యూనిజం వైపు వెళ్లారు. అలా వెళ్లి దాన్ని ఖండించినట్లుగా అది కనిపిస్తున్నది. అటువంటిప్పుడు మనం నివసిస్తున్న గడియని ఎందుకు చూడలేరు? కమ్యూనిజం, అయ్యో కమ్యూనిజం గడియని భయపడను. సిద్ధపడిన వారిని కబలించడానికి ప్రభువు చోట్లగా ఎలా ఉంటుందో అది సంఘానికి అలా భయభీతిని కలుగు చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కమ్యూనిజం ఏమి జరగడైనదో అమెరికా దేవుని వైపు తిరిగి తెలుసుకున్నాడు కాక రోగాన్ని గుర్తించాలి, అప్పుడే దానికి నివారణ కనుగొనగలవు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ భయభక్తితో ఉండండి. అటు ఇటు తిరగవద్దు. బయట ఉన్న వారికి ప్రార్థన కథలు లేకుంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరతలను ఆశిస్తే మెచ్చే ఎత్తండి. మీరెక్కడున్నా పర్వాలేదు, నేను నమ్ముతున్నాను అని చెప్పండి. చూడు, ఇది పనిచేస్తూ అనుకుంటాను. సరే, అక్కడ వెనకాల ఉన్నవారు నా మాట వినగలుగుతున్నారా? సరే సరే, గమనించండి సహోదరు రాయ్, నేను చెప్పగలిగిన దానికంటే దేవుని దగ్గర వచ్చి ఒక్క మాట ఎంతో ఘనమైనది. ఇక్కడ నుండి చూస్తున్న కొలది ఇది కఠినంగా ఉంటుంది, అలాగే ఉంటుంది. నీకు గమనించండి, వెలుగు కాంత నీ కళ్ళలో పడుతుంటే దూరం ఉన్న వారికి చూడటం కష్టతరంగా ఉంటుంది. నాకు తెలియదు, వాస్తవంగా నేను ఎదిగిన వారి కంటే వాస్తవంగా ఏ వ్యక్తిని కూడా చూడలేకపోతున్నాను. నాకు పనిచేస్తున్న కానీ వారు మీ చేతులు చూయించండి, అన్ని వైపులా ఉన్నారని ఊహిస్తున్నాను. మిమ్మల్ని కూర్చొని నేను ఎదిగిన వారు, ప్రార్థన వలసలో ఉన్నవారు మీ చేయి చూపండి. ప్రార్థన వరుసలో ఉన్నవారు, వింటున్నవారు, వినబడుతున్నవారు, నేను తెలియని వారు, మీరు చేయొద్దండి. ప్రతి ఒక్కరూ ఆయన ఎవరు? మన బలహీనత లేని ప్రధాన యాజకుడు ఆయన. ఆయన వస్త్రం చెంగున ముట్టిన ఆ స్త్రీకి బహుశా ప్రార్థనా కాడు కూడా లేదనుకోండి, అయితే ఆమె ఆయన ముట్టినది. అలా ముట్టినప్పుడు ఏదో ఒకటి జరిగినది. అలాగే మీరు ఆయన ముట్టండి. ఏప్రిల్ 4వ అధ్యాయం చెప్పండి, ఎంతమందికి తెలుసు ఆయన మన ప్రధాన యాజకుడై ఉండి మన బలహీనతలను ఆయన ఎరిగి ఉన్నాడు? అది ఎంతమందికి తెలుసు? అదే గుణ విశేషాన్ని ఆయన నిరూపణ చేయగలరా? ఆయన నిన్న నేడు ఎక్కువ ఒక్కటే రీతిగా ఉన్నాడు. సరే సహోదర పెర్రి, నీవు ఆయన నా దగ్గరికి తీసుకునేరా? ప్రతి ఒక్కరు ఎంతో భయభక్తిగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఉన్న సహోదరి, నా మాట వినబడుతుందా? నాకు తెలియదు. అక్కడ ఎవరు ఇంజనీర్ చేస్తున్నారో నాకు తెలియదు. ఒక దర్శనం గుర్తుంచుకోండి, నేను మెస్సయ్యను కాను, నేను క్రీస్తును కాను, అయితే ఆయన ఇక్కడ ఉన్నాడు. అది చూడాలనే నేను ఆశిస్తున్నాను. ఆయన తన మాట నిలబెట్టుకుంటాడు. ఇక్కడ స్త్రీ ఉంది, ఆమె రోగి ఉంటే నాకు తెలియదు ఆమె విషయం. ఆమె నాకంటే పెద్దది. కొన్ని మైళ్ళ వ్యత్యాసంలోనూ, కొన్ని సంవత్సరాల తేడాలోనూ మేము పుట్టాము. ప్రథమంగా మేము కలుసుకుంటే ఇదే. యోహాను 4వ అధ్యాయంలో మన ప్రభు కలుసుకున్నట్లుగా దాన్ని ఎంతో విషయంగా మీకు తెలుపుతాను. అది మీరు చూడలేరు. ఆ తీర్పు సమయాన ఆ స్థలంలో ఆది నాన ఎవరి రక్తం నా చేతుల పైన ఉండకుండా కాక ఇక్కడి వరకు కాలంలో ఇవి జరుగునని యేసు వాగ్దానము చేశాడు. జరుగుతున్న వారంలో మీరు తెలుసుకుంటారు. అది వాగ్దానము. ఆ స్త్రీ నాకు తెలియదు. ఒక పురుషుడు స్త్రీ ప్రథమంగా కలుసుకుంటున్న సమయం ఇది. మీరెందుకు ఇక్కడ ఉన్నారో యేసు నాకు తెలియజేసినట్లయితే ఇంకొకరు కాని మీరేమి చేస్తున్నారో, మీకు గల సమస్య ఏదో, మీరు చేసినది ఏమిటో, అది ఆర్థిక విషయమా, కుటుంబ విషయమా, ఏదైనప్పటికీ అది అప్రక్తమైన శక్తి నుండి రావాల్సి ఉన్నది. ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు. దానికి ఎంతమంది సాక్షులుగా ఉంటారు? అతీతమైన శక్తి ద్వారానే అది రావాల్సి ఉన్నది. ఎందరూ సాక్ష్యం ఇవ్వగలరు? పరిశీలిని వలె నీవు ఆటాడగలవు ఇది అది అని ఆ ప్రకటన చూడు సహోదరు రాయ్. పరిశీలిని వలె నీవు ఆటగా దీనిని దురాత్మని నీవు చెప్పగలవు. అనేకులు అలాగ చేయలాగడ అలాంటప్పుడు అది దేవునికి నీకు సంబంధించినది. అప్పుడు ఆ ఫలాన్ని నీవు పొందుతావు. ఇది దేవునికి సంబంధించినదని నువ్వు చెప్పినట్లయితే అప్పుడు ఆయన ఫలము నువ్వు పొందుకుంటావు. కనుక మంచిగా చూచుకో. ఒక క్షణం నా వైపు చూడు. పేతురు యోహాను శృంగారమున దేవాలయపు ద్వారం దగ్గర నిలబడి నా వైపు చూడు అని చెప్పినదిగా. మీరెవరో నాకు తెలియదు. పరిశుద్ధాత్మనకైతే తెలుసు. ఒక నా ప్రక్కన ఉండి వచ్చి నీ హృదయంలో ఏముందో చెప్పగలదు. అలాంటప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం రెండంచుల కట్టుబడి వాడిగా ఉండి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను పరిశోధించునది అని బైబిల్ ఖచ్చితంగా సెలవిస్తుంది. హృదయం యొక్క రహస్యాలు తెలియజేస్తుంది. అది దేవుని యొక్క గుణ విశేషము. నేటి దినమున వాక్యం యొక్క ప్రత్యక్షమై ఉంటుందని ఎంతమంది నమ్ముతున్నారు? ఎందుకు తెలుసా? నేను బోధించాను, దాని గురించి చెప్పాను. అయితే ఇది సత్యమా? గమనించండి, ఆ తర్వాత విషయం. ప్రతి ఒక్కరికి సత్యమైతే, అది సత్యము కాకపోతే అది ఆమె తెలుసుకుంటుంది. తప్పక ఆమె తెలుసుకుంటుంది. నేను కూడా తెలుసుకుంటారు. అది సత్యము కాకపోతే నేను క్రీస్తుని గురించి అబద్ధ సాక్ష్యం చెబుతున్నాను. అది సత్యమైతే మీరందరూ ఆయనకు మీ హృదయాలు ఇస్తారా? మీ హృదయపూర్తిగా నమ్ముతున్నారా? నీకేదవసరమో సమీపించు, అంగీకరించు. నీకేదవసరమో అవును సత్యం. పరిశుద్ధాత్మను గుర్తింప చేసుకున్నా కాక యేసుక్రీస్తు నామమున మీరెందుకు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. మీరెక్కడ నిలబడి తల్లివలే చూస్తున్నారు అంత మాత్రమే నాకు తెలుసు. అయితే ఎందుకు మీరు ఎక్కడ ఉన్నారో పరిశుద్ధాత్మకు తెలుసు. మీ బాధ మరి ఇంకా ఏమో అదంతా ఆయనకు తెలుసు. అది సత్యమా కాదా మీరే తెలుసుకుంటారు. ఎందుకొరకు మీరు ప్రార్థన చేయించుకుంటున్నారో అది తెలుసుకుంటారు. ముఖములో ఖండనాలు పెరిగినవి, అవి నీ ముఖములో నరముల సంబంధమైన జబ్బు. అది వాస్తవమైతే నీ చేయి పైకెత్తు. అతడు కేవలం ఊహించాడు అని నేను అనవచ్చు. ఇంకా ఈమె చాలా మంచి వ్యక్తి. సహోదరి ఒక్క నిమిషం ఇలా చూడు, ఆయన నీకేమి చెప్పాడో నాకు తెలియదు. అయితే అది ఏమైనప్పటికీ అది సత్యము, దానికి నీవే సాక్ష్యం. అవునా? అవును. 20 సంవత్సరాల నుండి దేవుడు దానిని నిన్ను బాగు చేస్తానని నమ్ముతున్నావా? అది ఆయన సన్నిధి అని అది ఎరిగిన ఒక్కరున్నారా నీకు తెలుసా? ఎవరో ఆమెతో యేసు చెప్పినట్టుగా ఆమె బాధ ఆయనకు తెలుసు. నీ బాధ ఎక్కడుందో ఆయనకు తెలుసు. ఇంకొకరి కోసం కూడా నీ వెదజినట్లుగా కనిపిస్తుంది. అతని భర్త అతను ఇక్కడే ఉన్నాడు. అవునా? నీ భర్త బలహీనత ఏంటో దేవుడు నాకు తెలియజేస్తా నీవు నమ్ముతున్నావా? అతను నిజంగా చాలా జబ్బుతో ఉన్నాడు. అనేక బలహీనతలు అతనికి ఉన్నవి. ఒకటి, అతను భీతి చెందుతున్నాడు. అది గుండె జబ్బు. గుండె జబ్బు అతనికి ఉన్నది. అది వాస్తవమైతే నీ చేయి పైకెత్తు. అతనికి వరబీజం జబ్బు కూడా. అవునా? అతను చాలా బలహీన పడతాడు. అవునా? నిజంగా బలహీన అవుతాడు. అవును అవును కదా. యేసు నాకు అది తెలియచేసినట్లయితే, పేతురు ఎవరైనది ఆయన చెప్పాడు, నేను ఎవరైనది ఆయన నాకు తెలియచేసినట్లయితే, అది ఆయన సంబంధమైన నీవు నమ్ముతావా? నేను ఇక్కడికి సంబంధించిన దానివి కాదు. తూర్పు ప్రాంతమైన లూసియా నుండి నీవు వచ్చావు. అవును, అది వాస్తవం. నీ పేరు శ్రీమతి కోల్మన్. అవును, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచారు. ఇంటికి వెళ్ళు. నీ విశ్వాసం నీకు ఆరోగ్యమిస్తుంది. హృదయపూర్తిగా నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ఆయన పునరుద్ధాన మందు ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటాడు. నా అర్థమేంటో గ్రహించావా? ఎవరైనా మామూలు మనస్సు గల ఎవరైనా మానవుడు ఎవరు ఇది చేయలేరని ఎరుగగలరు. అక్కడ ఉన్న మీరు దేవుడు ఇలా చెప్పగలరా? ఆ మనిషికి నేను ఎవరైంది ఎరుగుడని అది నాకు తెలుసు. అందుకని నేను ఒక దాని కొరకు ప్రార్థించబోతున్నాను. ప్రభువా, నేను నీ వస్త్రపు చెంగును ముట్టగలనా? అలాగైతే నీ పునరుద్ధానములో నిన్ను నీవు గుర్తింపు చేసుకో. తిరిగి నీ వస్త్రపు చెంగును ముట్టని. ఆ తర్వాత అతని ద్వారా మీరు నాతో మాట్లాడండి. చూశారా ఏమి జరుగుతుందో? ప్రయత్నించండి. బాగున్నారండి? ఈ మార్గంలో సమీపంగా ఇలా రగలరా? ప్రతిదీ ప్రతి ఆత్మ వేగం పుచ్చుకుని ఉన్నది. మీరు గ్రహించండి, గమనించండి. మీరు వారి ఆలోచన తెలుసుకునండి. అది చేరుకుంటే మీరంతా కలగూర చేస్తారు. నేను ఆయన సేవకులని మీరు నమ్ముతున్నారా? నీవెందుకు ఇక్కడ ఉన్నావో క్రీస్తు నాకు తెలియజేస్తానని నమ్ముతున్నావా? తీర్పు యొక్క సభాశాలలో ఈ రాత్రి గురించి మనం ఇక్కడ లెక్క చెప్పవలసిన వారే వింటున్నాము. నీకది తెలుసు. నీకున్న బాధల్లో ఒకటి, నీకు వీపు సంబంధమైనది. నీకు చాలా చాలా బలహీనతలు ఉన్నవి. నీకు వీపు నొప్పి, నీకు కళ్ళ బాధ. అది వాస్తవమైతే నీ చేయొద్దు. అతి వాటి నుండి విముక్తి పొందిన కొరకు నీవేవేవో చేస్తున్నావు. అవన్నీ నేను చెప్పిన వాస్తవమేనా? పొగ త్రాగడం మానుకోవాలనుకుంటున్నావు? నీకున్న వాటిలో అదొక్కటి, పరిశుద్ధాత్మను పొందడానికి అది నీకు ఆటంకముగా ఉన్నది. దేవుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశ, అది నీ హృదయ వాంఛ. అలాగైతే నీ చేతులు ఇలా ఊపు. అది ఇప్పుడు నీకే వదిలిపెట్టబడిపోతుంది. వెళ్లి పరిశుద్ధాత్మను పొందుకో. యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందుకో. నమ్ముతున్నావా? దయచేసి భయభక్తులతో ఉండండి. చాలా ఆలస్యమైన నిజంగా. కొంచెం సేపు అలా కూర్చోనండి. ఎలా ఉన్నారు? మనం ఒకరినొకరము తెలియని వారమే. ప్రభుని యేసుకు మనం ఇరువురుము తెలిసిన వారమే. భయపడవద్దు, అలాగున్నారు. బాగా ఉండండి. ఇది ఆయన సన్నిధి. గమనించు, అది వాస్తు. ఇది ఆయన సన్నిధి. మీకు నిజంగా క్రొత్తగా ఉన్నట్లుంది. ఆ ఎంతో దీనంగా ఆదరణగా ఉన్నది. చూడండి, మనుషుల దగ్గర నిలబడటం వలన అలా అనిపించదు. ఎంతమంది ఆ వెలుగును అగ్నిస్తంభాన్ని చూశారు? ఒకటి రెండు పర్యాయాలు టెక్సాస్ లో తీసుకోబడింది. స్త్రీ ప్రక్కగానే అది వెళ్లాడుతూ ఉంది. గమనించు, ఈ కొల ప్రమాదం ఉంది. మీరు చూడాలని ఆశిస్తున్నాను. మనం జరుగుతూ పోతుంటే అది దానిపై అదే చేస్తుంది. చూశారా, రేపు 9 గంటలకు ప్రార్థన వరుస ఉంటుంది. గమనించండి, నేను ఎక్కువ సమయం వల్ల ఉంచాను. ఈ ఒక్క స్త్రీని తీసుకుందాము. ఒక్క నిమిషం, అక్కడ కూర్చున్న వారిని నమ్ముతున్నారా? అవునా? అక్కడ కూర్చున్న వారిని నమ్ముతున్నారా? అవునా? ఎటువంటి బలహీనతతో మీరు బాధపడుతున్నది? అంటే ఏ బలహీనత? చూడండి, ఆమె ముట్టింది ఏంటి? ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు. ఆమె ప్రధాన యాజకుని ముట్టినది. అయితే చూడండి, నా వెనకాల ఆమె ఉన్నది. అబ్రహాము కాలంలో జరిగినట్లుగానే. సహోదరి, ఇటువైపు చూడు. ఒక్క నిమిషం, నీ హృదయంలో ఏదో బాధతో ఉన్నట్లున్నావు. అది నీ వెనకాల కూర్చున్న కుమార్తెని గుర్చి. ఆమెకు చెవిలో జబ్బు. అవునా? నీ హృదయబుద్ధిగా నమ్ముతున్నావా? అలాగైతే నమ్ము, ఆమె స్వస్థత పొందుతుంది. చూడు, నేనేమి చెప్తుందో అర్థమవుతుందా? నీవు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యమే. నమ్ముతున్నావా? చేయి వెనకాల పెట్టుకుని కూర్చున్న స్త్రీ అక్కడ ఉన్నది. ఆమె నా వైపే చూస్తుంది. ఆమె మధుమేహ వ్యాధి చేత బాధపడుతుంది. అక్కడ కూర్చున్న నీవు దేవుడు నీ మధుమేహ వ్యాధిని బాగు చేస్తాడని నమ్ముతున్నావా? అలాగైతే నీకేమి కావాలో అడుగు, నమ్మితే చాలు. అక్కడున్న స్త్రీ, నీకు పెద్ద ప్రేవు మూత్రాశయంలో జబ్బు. దేవుడు నిన్ను బాగు చేస్తాడని నమ్ముతున్నావా? అలాగైతే నువ్వు ఏది అడుగుతావు అది పొందుకుంటావు. ఆ చిన్నమ్మాయి చెయ్యి చూడండి, అడిగితే చాలు. ఎవరో ఒకరు ఆమెను నిజంగా ఆదరించారు. గమనించండి, ఆమె విశ్వాసమే ఆ పని చేసింది. నేను కాదు, అది దేవుడు చేశాడు. ఇక్కడ చివర ఒక మనిషి కూర్చొని ఉన్నారు. అతనికి ఊపిరితిత్తుల జబ్బు. ఇక్కడ ఉన్న పెద్ద మనిషి నా వైపే చూస్తున్నాడు. దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నావా? మీ ప్రక్కనే కూర్చున్న ఆమె, ఆమె శరీరంలో అంటువ్యాధితో బాధపడుతున్నది. సహోదరి, అది సత్యమేనా? అలాగైతే మీ చేతి రుమాలు అలా ఊపండి. సరే సరే, మీరంతా ఒకరి చేతులు ఒకరిపైన ఉంచండి. మీ హృదయపూర్తిగా నమ్మండి. తండ్రి, కుమారి, మీరెందుకు చేయకూడదు? హృదయపూర్తిగా నమ్మి మీ చేతులు ఒకరిపై ఒకరు ఉంచండి. యేసు మిమ్మల్ని బాగు చేస్తాడు. మీరు నమ్ముడిగా మీ విశ్వాసాన్ని సవాలు చేస్తున్నాను. ఆ వెనకాల కూర్చున్నామె కడుపు నొప్పితో బాధపడుతున్నది. దేవుడు నిన్ను బాగు చేస్తా నమ్ముతున్నావా? అదే నీ బాధ. అది వాస్తవమైతే నిలబడు, ప్రజలంతా చూస్తారు. గమనించు, అక్కడ ముడుతున్న వారెవరు? నేను పొరపడలేదు. నీ ప్రక్కనే నీ తల్లి కూర్చుని ఉన్నది. ఆమె ప్రేమలో అంటువ్యాధి ఉన్నది. ఓ స్త్రీ, దేవుడు దాన్ని బాగు చేస్తానని నమ్ముతున్నావా? నిలబడు, స్వస్థత పొందు. నమ్ము, ఆయన నిన్న, నేను, యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఆయన తనకు తానుగా గుర్తింపు చేసుకుంటాడు. నేనాయన ప్రవక్తలను నమ్ముతున్నావా లేక ఆయన సేవకులను నమ్ముతున్నావా? ప్రజలే కదా అడ్డు చేస్తున్నది. వారిని అర్థం చేసుకున్నారు. ఇటు చూడు, నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? అవధులు లేని నరాల బలహీనతతో నీవు బాధపడుతున్నావు. దానికి గల కారణమేంటో నేను చెప్పగలను నమ్ముతున్నావా? కారు ప్రమాదం జరిగినది. అవునది వాస్తవం. అది పెరిగి నీ వీపునకు గుచ్చుకుని నీ భుజాలపైకి వచ్చి ఉన్నది. వాస్తవమేనా? ఈ రాత్రి నిన్ను విడిచిపోతుంది. జీవితాన్ని గుర్చి కూడా నీవు భయపడుతున్నావు. తిరస్కృతి కలుగుతుంది. నీవు బాగుండే పోతున్నావు. వెళ్ళు, నీ నిండు మనసుతో నమ్ము. నమ్మితే యేసు క్రీస్తుడు బాగు చేస్తాడు. ఆమేన్. నువ్వు నమ్ముతున్నావా? ఆయన నీకున్న కీళ్ల మాత్రం జబ్బుని బాగు చేస్తాడని నమ్ముతున్నావా? అలాగే నడుస్తూ వెళ్ళు, ఆయన బాగు చేస్తాడు. ఎంతమంది మీ హృదయపూర్తిగా నమ్ముతున్నారు? నా హృదయపూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పండి. నమ్మినట్లయితే మధుమేహ వ్యాధిని, చక్కెర వ్యాధిని వాటిని ప్రజలను ఆయన బాగు చేస్తారని నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? నడుచుకుంటూ వెళ్తూ, ప్రభువా, అందుకొరకే నీకు ధన్యవాదాలని చెప్పండి. మీ హృదయపూర్తిగా నమ్మండి, మీరు స్వస్థత పొందుకుంటారు. ఆ బయట ఉన్నవారు, మీరు ఎంతమంది నమ్ముతున్నారు? మీ నిండు మనస్సుతో మీరు అటు ఇటు తిరుగుతున్నారు. స్నేహితులారా, మీరు అభ్యంతరం కలుగు చేస్తున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు నేను చెప్తాను. నా నిండు మనస్సుతో నేను నమ్మితే చెప్పువారు మీరు చేయొద్దండి. ఒక విషయం మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. యేసుతన వాక్యం నిలబెట్టుకున్నట్లయితే, అది మీరెలా నెరవేరిందని మీరు నమ్మినట్లయితే, యేసు ఆయన ఆయన సంఘానికి ఇచ్చిన చివరి ఆకులో ఇలాగూ చెప్పారు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన ఇలాగ చెప్పాడు, వారు తమ చేతిలో రోగులపైన ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. ఆ వాగ్దానాన్ని నమ్ముతున్నారా? అలాగైతే నీ ప్రక్రియను వారిపై నీ చేయిపెట్టు. ఆయనను స్వస్థపరచకపోతే నీవు చచ్చిపోతావు, నీవు నేనగా మిగులుతావు. అయితే యేసు క్రీస్తుని బాగు చేశాడని నమ్ముతున్నావా? అలాగైతే ముందుకు సాగు, నమ్ము, స్వస్థత పొందు. అమ్మా, నిన్ను టీబీ నుండి, మధుమేహ వ్యాధి నుండి ఆయనను బాగు చేస్తాడని నమ్ముతున్నావా? సరే, హృదయపూర్తిగా నమ్మి వెళ్ళు, బాగుపడతావు. ప్రార్థించుదా, మీరు ఒకరికి ఒకరు ప్రార్థిస్తున్నారా? ఒకరిపై ఒకరు మీ చేతులు ఉంచండి, అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ ఒకరి మీద ఒకరు చేయి ఉంచండి, ఆలస్యమైపోతుంది. ఒకరిపై ఒకరు చేతులు ఉంచండి, ప్రార్థిద్దాం. ప్రభుయేసు, దేవుడు తన ప్రజల మధ్య తాను గుర్తింపు చేసుకునేవాడని మేము నిశ్చయించి నమ్ముతున్నాము. నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్న ఆయన గుణ విశేషాలు వాటికవే ప్రత్యక్షమవుతున్నవి. ఓ ప్రభువైన దేవా, వాక్య వాగ్దానము నీవే చేసావు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగునని చెప్పింటివి. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందునంటివి. విశ్వాసులని ఈ ప్రజలు అంగీకరించారు. పునరుద్ధరణ విశ్వాసులు ఆయనే. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ గుణ విశేషం చేత గుర్తింపజేసుకున్నాడో అట్టి వారి చేత గుర్తింపజేసుకుంటున్నాడు. వాక్యము వాస్తవమైన సత్యమని రూపొందుచు ఆయన నిన్న, నేడు, యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. అభినేసు, ఒక్కరిపై ఒకరు చేతులుచ్చిన ఈ విశ్వాసులు బట్టి దేవుని కుమారునిగా రుజువు పరుచుకున్న బుద్ధా దైవిక సన్నిధిని బట్టి, ఈ యొక్క రాత్రి వేళ బుద్ధాడుగా మా మధ్య శరీరధారిన ఆయన బట్టి, విశ్వాసుల శరీరంలో ఆయన అలా ఉండటం బట్టి, ప్రతి దురాత్మ నేను ఆజ్ఞాపిస్తున్నాను, ప్రతి రోగ వ్యాధికి నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ ప్రజల్లో ఉండేవి బయటకు వెళ్లిపోయినట్లుగా మీరు ఒకరిపై ఒకరు చేతులు చుట్టుగా ఇలా ఆజ్ఞాపిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున కూర్చోనండి. ఇప్పుడు మీ స్వస్థతను నమ్ముతున్న మీరంతా ఇప్పుడే నమ్ముతున్న వారు, వృద్ధాండకు దేవుని కుమారుని యొక్క బయలుపరచబడిన ఆయన సన్నిధి ఎందు మీరు కోరిన మీ యొక్క అవసరతను పొందినామని నమ్మిన వారు, అదే విషయాన్ని గుర్తించిన వారు నిలబడి ఇలా చెప్పండి, నా నిండు హృదయముతో నేను ఇది అంగీకరిస్తున్నాను. యేసుక్రీస్తు సన్నిధిలో అందరూ నిలబడండి. నమ్మిన వారంతా ఆయన్ని స్తుతించండి, ఆయనకు స్తుతి మహిమ చెల్లించండి, చేతులెత్తి ఆయన కృతజ్ఞతలు చెల్లించండి. దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన స్థిరపరచును.